சபாயை நம ஸ்ரீ மகாகணாதிபதயே நம ஸ்ரீ மகாசரஸ்வத்யை நம ஸ்ரீ சிவாய விஷ்ணு ரூபாய குரவே நம ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நம விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்டாபி நயத்ர பூஹு த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபிய யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ திரே சுரைஸ்யவ்யதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாத பாய ஜகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபிருந்தம் வாராணசி நாதமநாதநாதம் ஸ்ரீ விஸ்வநாதம் சரணம் பிரபஜே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உசிதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாத்யா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்தித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்வாக் பவான் யனுதினம் ந புனர் பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகளே. டுண்டிராஜங்கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தய தேவராஜ சேவியமான பாவனாங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினிம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்பிரியம் சாரதா சாரதம்போய வதனா வதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாக்கம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்ட நப்தாரம் சக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மயம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத்பாத சங்கரம் லோகசங்கரம் நாராயண சமாரம்பாம் வியாசங்கர மத்தியமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பரம் அஜானாம் ஞானவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமஸ்ரீ ஸ்ரீ 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 பாரதி தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணலக்கு ஸ்ரீ 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 விதுசேகர பாரதி சுவாமுல வாரி பாத பத்மலக்கு சாஷ்டாங்க சபக்திக வினம்ரபூர்வக நமஸ்காரములు చేసి 13వ రోజున காசிகண்ட பிரவச்சனம் மனம் இப்படும் பிராரம்பிச்சுக்கிட்டு உண்ணோம். என்னடி ரோஜுன சிவசர்ம விஷ்ணுலோகானிக்கு வைகுண்டானிக்கு வெளுத்து வெளுத்து சத்யலோகம்னுக்கு வச்சாடு. பிரம்மகார் அக்கடிக்கு ஸ்வயங்கா எதிரொச்சி சிவசர்ம யொக்க குணகணாலனி சப்த முக்திபுரி யாத்திரனு பிரசம்சினட்டுவண்டி வாடை அனுகிரகிச்சு காசி யொக்க விசிஷ்டத்தை சாலா விவரங்க பிரம்மகாரு விவரிச்சு ஆ தர்வாத ஆயன சத்யலோகானிக்கு வெள்ளி வெள்ளி போயினாரு. தர்வாத சின்னகாய்க வைகுண்டானிக்கு வெள்ளுத்துந்தி விமானம் ஹரித்வாரம்லோ மரணிச்சினட்டுவண்டி புண்ணிய விசேஷம் சேத அலகே முக்திபுருவுல அன்னிட்டுல்லோனு சேவிச்சினட்டுவண்டி காரணம் சேத முக்கியங்க வாராணசிலோ சமத்சரகாலம் உன்ன ஆ புண்ணியபலம் வல்ல ஒக்க பிரம்மகாரிக்கு ஒக்க ரோஜு எந்த ரோஜுல எந்த காலம் அவுதுந்தோ அந்த காலம் வைகுண்டம்லோ சர்வபோகாலு அனுபவிச்சாடு. ஆ தர்வாத தட்சிணதேசம்லோ நந்திவர்தனபுரம்லோ மகாராஜுகா அவதரிச்சாடு சர்வசுகாலு அனுபவிச்சாடு. సర్వ వైభవవంతంగా రాజ్య పరిపాలన చేశాడు. ఒకనాడు కాశీ నుండి యాత్రికులు అతని సభలో కూర్చుండగా వచ్చారు. కాశీ గొప్పతనాన్ని చెప్పి, నువ్వు కాశీ విశ్వనాథుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆశీర్వదించారు. అప్పుడు అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే భార్య కుమారుణ్ణి పిలిచి రాజ్యాభిషిక్తుని చేసి రాజ్యాన్ని విడిచిపెట్టి చేసి వారణాసికి భార్య అనంగలేఖ ఇతడే వృద్ధకాళుడు అనే పేరుతో ప్రఖ్యాతిగాంచాడు. వారణాసికి వెళ్ళాడు. ప్రస్తుతం మహామృత్యుంజయ మందిరం ఉన్నటువంటి చోట తన పేరుతో ఒక శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఒక బావిని కూడా అక్కడ తవ్వాడు. ఆ తర్వాత అదే ధన్వంతరి కూపం అనే పేరుతో ప్రఖ్యాతిగాంచింది. అక్కడ మనం స్నానాదులు అవన్నీ చేస్తూ ఉంటాం. అనంతరం పరమేశ్వరుడు ఒకనాడు అక్కడే అనేక దాన ధర్మాదులు చేసి తను స్థాపించిన లింగమును సేవిస్తూ ఉండగా, ముందు కూర్చొని ఉండగా పరమేశ్వరుడు ఒకనాడు ఆ లింగంలో నుంచి ఒక వృద్ధ తాపస్య రూపంలో వచ్చి అతన్ని అనుగ్రహించి తినగా తన లింగంలోని ఐక్యం చేస్తాడు. వాళ్ళిద్దరినీ కూడా లింగంలో లింగైక్యాన్ని పొందిచేశారు. తిరిగి జన్మలేనటువంటి స్థితిని వాళ్ళు పొందారు. ఇందులో ఇతని భార్య అనంగలేఖిని మరి ఎందువల్ల ఈ జీవ మోక్షాన్ని పొందిందంటే, ఆమె ఉజ్జయిని నగరంలో మరణించింది గత జన్మలో. ఈయనేమో మోక్ష నగరమైన హరిద్వారంలో మరణించారు. మరి ఈ మోక్ష నగరాల్లో మరణించిన వాళ్ళు స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళి అక్కడ సుఖములు అనుభవించి మళ్ళీ భూమిపైన సద్వంశంలో పుట్టి ఇద్దరు మళ్ళీ రాజవంశంలోనే పుట్టారు. మళ్ళీ తర్వాత కాశీకి వచ్చి కదా ముక్తిని పొందుతారనేది కదా సిద్ధాంతం, సాహిత్యముక్తి కాశీ అని. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడానే మోక్ష నగరములైన ఉజ్జయిని హరిద్వార్లో మరణించి కాశీకి వచ్చి తర్వాత భూమిపైన అవతరించి భోగములు అనుభవించి కాశీకి వచ్చి ముక్తిని చెందినట్లుగా నేను ఆ విషయాలన్నీ చెప్పుకున్నాను. పంచవింశోధ్యాయంలోనికి వచ్చాం. ఇంకా శ్రీశైల పర్వతం దర్శనం కొరకు కదా ఆయన బయలుదేరాడు. కొల్హాపురి లక్ష్మి యొక్క ఆశీర్వాదంతో, ఆమె యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీశైలం అంతా లింగమయం కదా, అది కూడా మోక్ష కారణమైనటువంటి వాటిల్లో ఆ పర్వతము, ఆ మల్లికార్జునుడు కూడా చాలా ముఖ్యులు. ఆ కారణంగా ఆ పర్వతానికి గిరి ప్రదక్షిణ చేశాడు ఆ శ్రీశైలానికి భార్యతో సహా. అక్కడే సమీపంలో స్కందవనం, కుమారస్వామి ఉండేటువంటి ఆ స్కందవనానికి వెళ్ళాడు. అది చాలా రమ్యంగా ఉంటుంది. అక్కడ ఒక లోహితము అనేటువంటి ఒక పర్వత శిఖరం ఉంది. ఆ లోహిత శిఖరం పైన ఎంతో అందంగా గుహలతోటి వనాలతోటి చక్కగా సానువులతోటి ఒక కైలాస పర్వతం యొక్క శిఖరమే ఒకటి వచ్చి ఇక్కడ ఉన్నదా అన్నట్లుగా అంత దివ్యంగా ప్రభలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ మహానుభావుడు వెళ్ళి కుమారస్వామిని చూచాడు. అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా వెళ్ళి స్కందవనంలో కుమారస్వామిని చూచాడు. నమోస్తు బృందారక బృందవంజ పదారవిందాయ సుధాకరాయ అని ఈ విధంగా కుమారస్వామిని చక్కటి దివ్యమైనటువంటి పదజాలంతో స్తోత్రం చేశాడు. తర్వాతనే ఆ కార్తికేయుణ్ణి 5 సార్లు ప్రదక్షిణ చేశాడు ఆ వారిని చుట్టూ కూడా. తర్వాత కుమారస్వామి అగస్త్య మహర్షిని లోపాముద్రని కూర్చోమన్నాడు. స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని వీళ్ళంతా కూడా ఉపవిష్టులైన ఉన్నారు. అప్పుడు కుమారస్వామి అంటున్నారు, అసలే ఇక్కడి నుంచి అసలు కాశీఖండం ప్రారంభమవుతున్నది. కాశీలో ఉన్నటువంటి అందరి యొక్క గొప్పతనాలు, గంగా యొక్క మహిమ, మణికర్ణిక మహిమ, కాశీ మహిమ, దండపాణి, కాలభైరవుడు, అక్కడ ఉన్న గొప్ప లింగాలు అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభం, అసలైన కాశీఖండం. ఆయన, అగస్త్య మహర్షి, నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు దేవతలకు సహాయం చేయగోరి కాశీని విడిచిపెట్టి వచ్చావు కదా, పరోపకార పరాయణుడు అయ్యా. నువ్వు వింధ్యాచలానికి వచ్చావు దేవతల సహాయార్థం. అవిముక్తే మహాక్షేత్రం క్షేమం త్రిక్షే నరక్షితే. ఆ ముక్కంటి చేత పరిపాలింపబడేటువంటి అవిముక్త క్షేత్రంలో అందరూ క్షేమం కదా, అయినా ముక్కంటి పరిపాలిత కాశీక్షేత్రంలో క్షేమం లేకుండా ఉంటుందా? మమ ఎత్ర క్షీణాయుషాం సాక్షాత్ విరూపాక్షోస్తి మోక్షద. ఆయుర్దాయం నశించి అక్కడ ఎవరైతే మృతులు చెందుతూ ఉంటారో వాళ్లకు మోక్షప్రదుడైనటువంటి విశ్వనాథుడు ఉన్నటువంటి కాశీక్షేత్రంలో క్షేమంగాక మరి ఇంక అశుభాలు అమంగళాలు ఎందుకుంటాయి? ఈ భూలోకంలో కానీ భువర్లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ పాతాళలోకంలో కానీ ఇంకా ఏ ఊర్ధ్వలోకంలో కూడా అటువంటి క్షేత్రము లేదుగాక లేదు అగస్త్యముని. నేను ఇక్కడ ఒంటరిగా ఏకాగ్రంగా ఉండి మళ్ళీ కాశీ ప్రాప్తి కలగాలని చెప్పి ఇక్కడ తపస్సు చేస్తున్నానయ్యా. ఇక్కడ ఈ స్కందవనంలో ఇక్కడ నేను నా యొక్క ఫలములు ఉన్నాయే, నా తపస్సులు ఇంకా ఇంతవరకు ఫలించలేదయ్యా. ఆయన ఒక గృహఛిద్రం కారణంగా కాశీని విడిచిపెట్టి ఈ శ్రీశైల పర్వతానికి వచ్చాడు కుమారస్వామి. గణపతికి గణాధిపత్యం ఇవ్వటం, వివాహము ఈ సందర్భంలో కొద్దిగా అలిగి కాశీని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక ఆ తల్లిదండ్రి ఇద్దరు కూడా సమీపంలో ఆ మల్లికార్జునుడు పేరుతో ఇక్కడ వెలసి వారు ఇక్కడికి వచ్చారన్నమాట ఈ పర్వతం పైకి. ఇది మనకు శ్రీశైల మల్లికార్జున ద్వాదశ లింగముల యొక్క చరిత్రలో వస్తుంది ఈ విషయం. అవిముక్తే మహాక్షేత్రే క్షేమం నతత్పుణ్యై నదానై. పుణ్యముల వల్ల కానీ దానముల వల్ల కానీ తపస్సుల వల్ల కానీ జపముల వల్ల కానీ ఇంకా వివిధ యజ్ఞముల వల్ల కానీ కాశీప్రాప్తి కలగదయ్యా. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటేనే కాశీప్రాప్తి కలుగుతుంది. ఈశ్వరానుగ్రహాదేవ కాశీవాస సుదుర్లభ. ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కాశీవాసం కలుగుతుంది, అది చాలా దుర్లభమైంది. సులభస్యాత్ మునే నూనం నవై సుకృత కోటి కోటి పుణ్యములు చేసిన ఈశ్వరానుగ్రహం లేకపోతే కాశీప్రాప్తి కలగదుగాక కలగదు. కొంతమంది వెళ్ళాలి 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 అనుకుంటూనే వెళ్ళిపోతారు వెళ్లకుండానే, ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకపోతే. అన్యైవ కాచిత్ సా సృష్టి విధాతుర్యాతిరేకిణి. అది బ్రహ్మ యొక్క సృష్టి కాదయ్యా, అది దానికంటే భిన్నమైనటువంటి సృష్టి అయ్యా. నతక్షేత్ర గుణాన్ వక్తుం ఈశ్వరోపి ఈశ్వరోయత. ఆ కాశీక్షేత్ర గుణగణములను వర్ణించాలంటే ఈశ్వరుడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సమర్థుడు అని అర్థం అన్నమాట. ఆ పరమేశ్వరుడే సమర్థుడు తప్ప దాని సంపూర్ణ గుణములను వివరించాలంటే ఇంకెవరికీ సాధ్యం లేదయ్యా. అహో మతే సుదౌర్బల్యమహో భాగ్యశ్చ దౌర్భిధం అహో మోహస్య మహాత్మ్యం యత్ కాశీ. ఏమని చెప్పాలయ్యా, ఇంత గొప్ప పుణ్యక్షేత్రమైన కాశీని సేవించలేదంటే ఈ మానవుల యొక్క మనోదౌర్బల్యాన్ని గురించి, బలహీనతను గురించి ఏం చెప్పమంటావయ్యా? నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ దౌర్భాగ్యం ఏమని చెప్పాలయ్యా? వాళ్ళు ఆ మాయా మోహితులై ఉన్నారు. ఆ మోహము అజ్ఞాన ప్రభావం ఏమని చెప్పాలయ్యా? యత్ కాశీ ఈహన సేవ్యతే. కాశీని జన్మకు ఒక్కసారైనా సేవించకపోతే ఏమని చెబుతాము వాళ్ళ యొక్క దౌర్భాగ్యాన్ని? శరీరమా రోజు శరీరం అంటేనే జీర్ణమయ్యేది, శీర్యతే ఎప్పుడు కూడా నశించేది. దేహం అంటే దగ్ధమయ్యేది. శరీరమా జీర్ణమవుతూ ఉన్నది నిత్యము కూడా. ఇంద్రియములన్నీ పటుత్వాన్ని తప్పుతూ ఉన్నాయి. ఆయు అనేటువంటి మృగాన్నే మృత్యు అనేటువంటి వేటగాడు వెంబడిస్తూ ఉన్నాడు. మన వెంటబడి మృత్యు అనే వేటగాడు ఎప్పుడు వస్తామో తెలియదు. కృతలక్ష్య ఓహి మృత్యున, ఆయన లక్ష్యం పెట్టి సిద్ధంగా ఉన్నాడు మనల్ని. ఆ వేటగాడు మృత్యు అనే వేటగాడు ఎప్పుడు బాణం వదులుదామా అని చెప్పి మనకు ఈ సంపదలు పోనీ నిత్యమా, మాకు బాగా సంపదలు ఉన్నాయని అనుకుంటున్నాం. ఈ సంపదలన్నీ కష్టములకు నిలయమైనటువంటివి, దీనివల్ల ఎన్నో కష్టాలు ఉన్నాయి. శరీరం చూద్దామా, నశించకుండా ఉండేదే, అపాయం లేదా, ఎప్పటికైనా నశించేది. ఆయుర్దాయం చూద్దామా, తర్వాత వెళ్ళాలేండి, ఇంకా టైం ఉందిలేండి. ఇప్పటికి నాకు 25 ఏళ్ళే, 30 ఏళ్ళే, 40 ఏళ్ళే, 50 ఏళ్ళే, ఇంకా 60 ఏళ్ళే, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాం. అంతకుముందు ఏదో వెళ్ళొచ్చినా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాం. మరి అంటే ఆయుర్దాయం ఎప్పుడు క్షణికమైంది, జల బుద్బుదం లాంటిది, నీటి బుడగ లాంటిది, చాలా చపలమైనటువంటిది. అందువల్లనే ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాశీని ఆశ్రయించాలయ్యా. ఎప్పుడైతే ఈ ఆయుర్దాయం నిత్యం కాదు కాబట్టి ఈ మరణించకముందే కాశీని ఆశ్రయించాలయ్యా. అప్పటి వరకు ఆయుర్దాయం అంతమయ్యేంత వరకు కాశీకి వెళ్ళి కాశీలోనే ఉండాలి, విడిచిపెట్టకుండా ఉండాలయ్యా. జరా వార్ధక్యం దగ్గరకు వస్తున్నది, వ్యాధులు బాధిస్తున్నాయి, కానీ ఈ దేహం మీద కోరిక పోవటం లేదు. కాశీకి వెళ్ళాలని కోరుకుంటూ ఉండట్లేదు జనం. తీర్థస్నానాలు చేసినా జపాలు చేసినా పరోపకారములు చేసినప్పటికీ ఎన్ని ధర్మాలు చేసినప్పటికీ కూడా కాశీ సేవనం చేయకుండా ఇంకా లేదా అర్థోపార్జన కొరకు రకరకాల ఉపాయాలు చేస్తూ ఉంటాం మనం. ఇవేవన్నీ చేసినా కూడానే మనకు మోక్షం అనేది లభ్యం కాదు. అర్థం వల్ల అర్థం లేకుండానే ధర్మం వస్తూ ఉంటుంది, ధర్మం వల్ల అర్థం వస్తూ ఉంటుంది. కాబట్టి ఉండే ధర్మంగా ఉంటే అర్థం దానంతటా అదే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అర్థార్జన చింత మనకి ఎందుకయ్యా? ధర్మాన్ని అందరూ ఆశ్రయించండి. ధర్మము వలననే అర్థం వస్తుంది, కామములు సిద్ధిస్తూ ఉంటాయి, స్వర్గం కూడా సులభం అవుతుంది. కానీ కాశీ మాత్రం దుర్లభం కాదు, అది సులభం కాదయ్యా. అన్ని ధర్మార్థ కామములు సాధ్యం అవుతాయి, కానీ కాశీ మాత్రం సాధ్యం కాదు. మనకే మోక్షం రావాలంటే మూడు కారణములు చెబుతూ ఉన్నారు. ఒక్కడు పరమేశ్వరుడే చెప్పాడు, మూడు కారణాలు చెప్పాడు. ఈ మూడు కారణముల వల్ల మాత్రమే మోక్షం అనేది లభిస్తుందని చెప్పి చెప్పారు. ఒకటి పాశుపత యోగం, పశుపతికి సంబంధించినటువంటి యోగం. ఆ పాశుపత యోగాన్ని అన్న అనుసరించాలి. లేకపోయినట్లయితే గంగా యమునా సంగమమైనటువంటి త్రివేణి సంగమాన్నైనా ఆశ్రయించాలి. లేదా ఏకాగ్ర చిత్తంతో ముక్తిని అనుగ్రహించేటువంటి అవిముక్త క్షేత్రాన్నైనా కూడా మనం సేవించాలి. ఈ మూడు మోక్షమునకు సాధనములని పరమేశ్వరుడు ఒకప్పుడు చెప్పి ఉన్నాడు. శ్రీశైలము, హిమాలయము మొదలైనటువంటివి ఉన్నాయి చాలా మందిరాలు. త్రిదండ ధారణం సన్యాసములు స్వీకరిస్తూ ఉంటారు. సర్వకర్మ పరిత్యాగం, తపస్సులు, రకరకములైన తపస్సులు, వ్రతములు, నియమములు, యమములు, సాగర సంగమాలు, అరణ్యాలు, ఇంకా మానసమైనటువంటివి, భౌమికమైనటువంటి తీర్థములు, ధారాతీర్థములు మొదలైనటువంటివి ఇవన్నీ చాలా ఉన్నాయ్యా. జపములున్నాయి, మంత్రాలున్నాయి, హోమాలున్నాయి, దానాలున్నాయి, యజ్ఞములున్నాయి, దేవతోపాసనలున్నాయి. ఇవన్నీ కూడా మూడు రోజులు దీక్షతో వ్రతం చేయటం, పంచరాత్ర వ్రతాలు, సాంఖ్యము, యోగము మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. విష్ణువు యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా ముక్తి కొరకు సాధనములవుతూ ఉంటాయి. అలాగే సప్తపురులు కూడానే విముక్తిని ఇచ్చేటువంటివే, మరణించినటువంటి తర్వాత ముక్తిని ఇచ్చినటువంటిదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి కూడా ముక్తిప్రదములే, ఇవి చెప్పినవన్నీ సందేహం లేదు. కానీ ఇవన్నీ సాక్షాత్తుగా ముక్తిని ఇవ్వవు, కాశీని ప్రాప్తింపజేసి ముక్తిని ఇస్తూ ఉంటవి అని కుమారస్వామి చెబుతున్నాడు. ప్రయతాని యాని ప్రోక్తాని కాశీ ప్రాప్తికరాణివై, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ముక్తినిచ్చేవే, సాక్షాత్తుగా ఇవ్వవు. ఇక్కడ ఉంటే ఈ పనులు చేసి కూర్చుంటే యజ్ఞాలు చేసి దానాలు చేసి వ్రతాలు చేసి ఈ తపస్సులు చేసి చివరికి కాశీని ప్రాప్తింపజేసి తద్వారా మనకు ముక్తిని అనుగ్రహిస్తూ ఉంటాయి. ప్రాప్త్య కాశీం భవేన్ముక్తో జంతుర్నాన్య ఇతర కుత్రచిత్. కాశీని పొందించి మాత్రమే ఇవి మోక్షాన్ని వస్తాయి, కానీ ఇంకెక్కడా కూడా ఈ సాయుధ్య ముక్తి అనేటువంటిది రాదయ్యా. అందువల్లనే చాలా పవిత్రమైనది, అతి చిత్రమైనటువంటిదయ్యా. విశ్వేశ్వనాథుడికి చాలా ప్రియమైనటువంటిది. బ్రహ్మాండ మండపం అంతటిలో కూడా అంత గొప్ప మహనీయమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది. అందుకేనయ్యా ఆ క్షేత్రాన్ని గురించి నేను కుశల ప్రశ్నలు వేశాను. ఓ అగస్త్య మహర్షి, రావయ్యా, రా రా, ఏక్షేహి దేహి మే స్పరిశం నిజగాత్రస్య సువ్రత. నువ్వు రావయ్యా, రా నా దగ్గరికి రా. నువ్వు కాశీ నుంచి వచ్చావు, అక్కడ ఉన్న ఆ ధూళి, ఆ గంగా స్నానము యొక్క ఆ జలము, ఆ వాయువులతో నీ యొక్క శరీరం పునీతమైంది. ఒక్కసారి నువ్వు వచ్చి నన్ను గాఢంగా ఆలింగనం చేసుకోవయ్యా అని అగస్త్య మహర్షిని, కాశీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన్ని గాఢాలింగనం చేసుకొని కాశీలో ఉన్నంత ఆనందాన్ని అనుభవించాడండి. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఆ చూచిన, వాళ్ళని దర్శించినా కూడా దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంటుంది అని చెప్పి ఆ రకంగా మయాత్ర తిష్టతా నిత్యం కింతుత్వం తత ఆగత. నేనేమో ఇక్కడ ఉన్నాను, నువ్వేమో కాశీలో ఉండి వచ్చావు. ఒక్క మూడు రాత్రులు కాశీలో ఉన్నప్పటికీ ఇంద్రియములను అదుపులో ఉంచుకొని అన్ని ఇంద్రియాలని నోటితో సహా సమస్త ఇంద్రియాలని చాలా నియమ నిష్ఠలతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళ పాదముల యొక్క ధూళి అందరినీ కూడా పవిత్రం చేస్తూ ఉంటుంది. మూడు రాత్రులు కాశీలో ఉన్నప్పటికీ నువ్వు అక్కడ కాశీలో నివాసం చేసావయ్యా, గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నావయ్యా. ఉత్తర ప్రవాహిని అయినటువంటి గంగా స్నానం, గంగలో స్నానం చేసి నీ జుట్టంతా కూడా పింగళవర్ణంగా మారిందయ్యా. నువ్వు అక్కడ ఒక లింగమును నీ పేరుతో స్థాపించావు. అక్కడే ఒక కుండమును నువ్వు అక్కడ ఏర్పాటు చేసుకున్నావు. అగస్త్య కుండం అంటారు, ఇప్పుడు లేదు అది. కాస్త అగస్త్యేశ్వరుడు మాత్రం చాలా గొప్ప లింగం, ఇగో ఈ రకంగా ఉంది. ఆ గౌదాలియా సెంటర్కు ఎడం వైపు సందులో ఉంటూ ఉంటుంది. తత్ర స్నాత్వా చ పీత్వా చ కుత సర్వోదక క్రియ పితృన్ పిండై సమభ్యర్చ్య శ్రద్ధా శ్రాద్ధ శ్రాద్ధ విధానత కృతకృత్యో భవే జంతు వారాణస్య ఫలం లభేత్. అగస్త్యేశ్వర కుండంలో స్నానం చేసి ఆ నీరు త్రాగి అక్కడ దేవర్షి పితృతర్పణములు చేసి పిండ ప్రదానాలు చేసి శ్రద్ధతో శ్రాద్ధములు నిర్వహించినటువంటి వాడు వారాణసి వాస ఫలాన్ని పొందుతూ ఉంటూ ఉంటారయ్యా. అంత గొప్ప కుండమయ్యా నువ్వు స్థాపించింది అని చెప్పి ఈ రకంగా ఇచ్చుక్త్వా సర్వగాత్రాన్ని సృష్ట్వా కుంభోద్భవస్య స్కంద్వా అమృత సరోవరి విగాక్ష్య సుఖమాప్నుయాత్. ఆ రకంగా పలికి అగస్త్య మహర్షి యొక్క శరీరాన్ని అంతా కూడా స్పృశించి గాఢాలింగనం చేసుకుని అమృత సరస్సులో మునిగితే ఎంత ఆనందం ఉంటుందో అంత మహదానందాన్ని ఆయన పొందాడండి. జయ విశ్వేశ నేత్రాన్ని కాసేపు కన్నులు మూసుకున్నాడు. జయ విశ్వేశ, జయ విశ్వేశ అంటూ తతకించిక్షణం దధ్యౌ గృహ గుహ స్థాణు సునిశ్చల స్థాణువులాగా కొంతసేపు నిశ్చలంగా ఉండిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు ధ్యానంలో నుంచి కుమారస్వామి. చాలా సుప్రసన్నమైనటువంటి ముఖంతో ఉన్నాడు. ఇక ఇప్పుడు మనం మాట్లాడవచ్చు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పి అనుకున్నటువంటి వాడై అడుగుతున్నాడు అగస్త్య మహర్షి. స్వామిన్ యథా భగవత భగవత్యై పురాకథి వారాణస్యాస్తు మహిమా హిమశైల భువే ముద. వారాణసి మహిమ ఉన్నదే, ఇది చాలా గొప్పదయ్యా. అసలు దీని యొక్క సృష్టి ఎలా జరిగిందో చెప్పు. ఈ వారాణసి నగరము యొక్క ఆవిర్భావం భగవంతుడు ఏ రకంగా చేశాడు, అసలు దీని గురించి నాకు కొంత వివరంగా చెప్పాలి అన్నాడు. నీవు పార్వతీదేవి యొక్క ఉత్సంగంలో అంటే ఒడిలో కూర్చొని మీ తండ్రి గారైనటువంటి పరమేశ్వరుడు పార్వతికి చెబుతుంటే శ్రద్ధగా విన్నావు కదా, ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి విషయాలన్నీ నాకు వివరించు అని చెప్పి అడిగాడు. అప్పుడు అంటున్నాడు, శృణుష్ మైత్రావరుణే యథా భగవత కథి చెబుతున్నాను వినవయ్యా. ఆ పరమేశ్వరుడు మహాదేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ చెబుతున్నాను. ఆ విముక్తము యొక్క ఆ మహిమ మా అమ్మకు చెబుతున్నప్పుడు నేను విన్న విషయాన్ని మీకు చెబుతూ ఉన్నానయ్యా. ఆ మహాత్మ్యాన్ని గుక్ష్యానం పరమం గుక్ష్యం అవిముక్తమిహేరిత రహస్య, చాలా రహస్యాతి రహస్యమైనటువంటి విషయం అయ్యా. అవిముక్త క్షేత్రం చాలా గొప్పది. అక్కడ మనం ఏ పని చేసినప్పటికీ త్వరగా సిద్ధిస్తూ ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే నిత్యము సర్వత్రా ఉండేవాడైనా అక్కడ విశేషంగా విశ్వనాథ ప్రభు ఉంటూ ఉంటాడయ్యా. ఆ క్షేత్రం భూలోకంలో లగ్నమై లేదు, అంతరిక్షంలో లగ్నమై లేదు. యోగులైన వారు మాత్రమే దివ్య చక్షువులతో దర్శించగలుగుతారు. మన చర్మచక్షువులమైన మనకు గోచరించదయ్యా. ఎస్తత్ర నివసే ద్విప్రా సంయతాత్మా సమాహిత త్రికాలమపి భుంజానో వాయుభక్ష సమో భవేత్. ఆ కాశీలో ఇంద్రియ నిగ్రహంతో కాశీయందు ఉన్నట్లయితే వాడు ముప్పూటలా హాయిగా భోజనం చేసినప్పటికీ వాయుభక్షణం చేసినటువంటి వాడితో, వాయుభక్షణం చేస్తూ తపస్సు చేస్తారే అలాంటి మహర్షులతో సమానుడవుతాడయ్యా. ఒక్క నిమిషం అవిముక్తంలో ఎంతో భక్తితో గనక ఉండి బ్రహ్మచర్యాన్ని గనక మనం అనుసరించినట్లయితే ఎంతో గొప్ప తపస్సు చేసిన ఫలితం వస్తుందయ్యా. ఒక్క నిమిషం బ్రహ్మచర్యాన్ని నియతంగా గనక ఆచరించినట్లయితే అక్కడ ఎస్తో మాసం వసే ద్వీరో. ఒక్క నెల గనక కాశీలో ఉంటే ఆహారం లఘువుగా తీసుకోవాలి, బాగా నిండుగా తీసుకోకూడదు. ఇంద్రియములను జయించాలి. అన్ని వ్రతములు అతడికి చేసినట్లేనయ్యా దివ్యమైన పాశుపత యోగం అతనికి లభిస్తుంది. పాశుపత యోగమును ఆచరించిన వాడవుతాడయ్యా. సంవత్సరం గనక కాశీలో ఉన్నట్లయితే క్రోధం పనికిరాదు, ఇంద్రియములు జయించాలి. ఇతరుల యొక్క డబ్బుతో ఈ శరీరాన్ని బాగా పుష్టి చేసుకోకూడదు, ఇది సొంతంగా వండుకొని తినాలి. సత్రాలలో తింటారు, మరి 4 రోజులు 1 రోజులు వెళ్ళినప్పుడు ఎక్కడ వండుకుంటారు పాత్రలు తీసుకొని వెళ్ళి? అప్పుడు ఏదన్నా మీరు తిన్నందుకు అక్కడ ఇచ్చి రావాలి, అంతకు తప్పితే ఇంకా గచ్చింతరం లేదు. వండుకొని తింటే మంచిదన్నమాట. మన యొక్క ద్రవ్యంతో మనం మన శరీరాన్ని పోషించుకోవాలి. అక్కడది స్పష్టంగా చెబుతున్నాడు. అపర స్వ ಅಪರಸ್ತ್ವ ಅವಿಪುಷ್ಟಾಂಗ ಪರಾನ್ನ ಪರಿವರ್ಜಕ. ಪರಭೋಜನಾಲು చేయకూడదు, కాశీలో పిలిస్తే భోజనాలకు వెళ్ళకూడదు, ఎక్కడికి పడితే అక్కడ. పరాపవాదములు పనికిరావు, ఇతరులని అపవాదాలు నిందించడలు. కొద్దిగానన్నా దానం చేసుకుంటూ ఉండాలండి. స్నానం చేస్తాం, ఆ తీర్థ పురోహితులు ఉంటారు పండాలు, వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి. బయటకు వస్తాం, పాపం భిక్షుకులు ఉంటూ ఉంటారు, రూపాయి ఇచ్చినా ఇంత ఇచ్చారేమని కొరకొరగా చూడరు. వాళ్ళందరూ కూడానే మహాదేవ మహాదేవ అంటూ ఉంటారు అక్కడ. ఆ కేదారేశ్వరుడు మందిరం దగ్గర కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అందువల్లనే దానం కూడా చేయాలి. దాన సహస్రమ అక్కడ అట్లా చేస్తేటండి సమా సహస్రమన్యత్ర తేన తప్తం మహాతప. ఒక్క ఏడాది ఇలా ఉంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా అంత ఫలితం వస్తుందిట. ఇతరత్ర 1000 సంవత్సరాలు ఎంత తపస్సు చేస్తే ఎంత ఫలమో అంత. యావజ్జీవి జీవం కూడా అక్కడే ఉంటారనుకోండి, క్షేత్ర మహత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అక్కడే ఉంటే ఇంకా వాడి జన్మభయం లేదు, మృత్యుభయం లేదు వాడికి అన్నాడు. వాడి ఇంకా పరమాగతిని పొందుతాడు. యోగముల చేత లభ్యంగాని గతి, జన్మాంతరము వందలాది జన్మలెత్తినా లభ్యంగానటువంటిది, తేలికగా ఈశ్వరుని యొక్క ప్రసాదం అనుగ్రహ విశేషం చేత అలాంటి స్థితిని పొందుతాడయ్యా. బ్రహ్మహత్యలు చేసినటువంటి వాడైనా సరే ఏదో దైవయోగం వల్ల వారణాసి వెళ్ళాడంటే ఆ క్షేత్ర మహిమ వల్ల బ్రహ్మహత్యాది దోషాలు కూడా పోతాయి. ఇక బ్రహ్మహత్యా దోషమే పోతుందంటే ఇక మిగిలిన దోషాల గురించి చెప్పవలసిన పనులు. ఆ దేహ పతనం యావజ్జో అవిముక్తం నముంచది, దేహం పతనమయ్యేంతవరకు అవిముక్త క్షేత్రాన్ని ఎవరైతే విడిచిపెట్టారో వాళ్లకు న కేవలం బ్రహ్మహత్య ప్రకృతిశ్చ నివర్తతే. వాళ్ళకు కేవలము బ్రహ్మహత్యే కాదయ్యా, ఇక్కడ ప్రకృతి అంటే అవిద్య, ఆ అవిద్యయే నశిస్తుంది, అజ్ఞానమే నశిస్తుంది. అంటే జ్ఞానం పొంది వాళ్ళు జన్మలేని స్థితిని పొందుతారు. ఇంకా ఈ ప్రాకృతికమైన ప్రపంచంలో మనం వచ్చే అవకాశం లేదు. అనన్య మానసో భూత్వా తక్షేత్రం యో నముంచది, ఏకాగ్రమైన చిత్తంతో మనస్సు అక్కడ ఉండి మిగిలినటువంటి ప్రదేశాలకు మనస్సు వెళ్లకుండా అనన్యమైన చిత్తంతో మళ్ళీ ఇంకో క్షేత్రానికి వెళ్ళాలి, ఆ క్షేత్రానికి వెళ్ళాలి, ఈ క్షేత్రానికి వెళ్ళాలనే భావన లేకుండా అక్కడ ఎవడైతే ఉంటాడో విడిచిపెట్టకుండా సముంచతి జరామృత్యం గర్భవాసం సుదుస్సహం, దుస్సహమైన గర్భవాసాన్ని ముసలితనాన్ని మృత్యువుని అన్నిటిని కూడా అతడు నుండి విముక్తుడవుతాడు. అవిముక్తం నిషేవేత దేవర్షగణి సేవితం యది చేత్ మానవో ధీమాన్న పునర్జన. మానవుడు గనక బుద్ధిమంతుడు గనక అయినట్లయితే దేవర్షి గణముల చేత సేవింపబడే అవిముక్తాన్ని సేవించాలయ్యా, వాళ్లకు పునర్జన్మ మళ్ళీ ఉండదయ్యా. అవిముక్తం నముంచేత సంసార భయ సంసార ఏది జనన మరణ రూప సంసార దుఃఖమును సంసార దుఃఖ సాగరమును తరింపజేసేటువంటి అవిముక్తాన్ని మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టవకుండా ప్రాప్త విశ్వేశ్వరం దేవం నసభూయో వియాయతే. కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని ధరిస్తే మళ్ళీ జన్మ ఉండదయ్యా. అనేక పాపములు చేసి ఒకవేళ కాశీలో పాపములు చేశారనుకోండి ఉంటూ ఉండి వాళ్ళకు కూడా ఏమవుతుందయ్యా అంటే రుద్రపిశాచములు అవుతారు. కాలభైరవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ 30,000 సంవత్సరాలు అనుభవిస్తారు. అది కూడా క్షణికంగా జరిగినట్లుగా ఉంటుంది. అది చాలా కష్టమైనటువంటిదైన దుస్సహమైందైనా కొద్ది కాలంలోనే జరిగినట్లు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత తారక మంత్రోపదేవమును పొందినటువంటి వారై ముక్తిని పొందుతూ ఉంటారయ్యా. వంద యజ్ఞాలు చేసి స్వర్గం కంటే స్వర్గంలో ఉన్నప్పటికీ మనకు ఇలాంటి సుఖం లేదయ్యా. ఒక కాశీపురిలో మాత్రమే ఇలా కలుగుతూ ఉంటుంది. మనుష్యులకు అంతకాలంలో ఏమవుతూ ఉంటాయంటే మన మర్మ ప్రదేశాలన్నీ కూడా విద్యమానం అవుతూ ఉంటాయి. ఆ గాలులన్నీ కూడా రకరకాల గాలులు ఉన్నాయి, 5 రకాల గాలులు. ఆ వాతములన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి. మనకు స్మృతిశక్తి పోతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రాణములు పోయేటప్పుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడు ఇక్కడ తారక మంత్రాన్ని అంటే ప్రణవాన్ని కానీ లేదా రామ షష్ట్యాది షడక్షరి మంత్రాన్ని కానీ ఇక్కడ ఉపదేశిస్తాడు. దానివల్ల ఇతడు తన్మయోభవేత్ బ్రహ్మమయుడు అవుతాడు. ఆ తారక బ్రహ్మను ఉపదేశించడం వల్ల పరబ్రహ్మమయుడవుతాడు. అంటే సాక్షాత్తు పరబ్రహ్మలోనికి అయిపోతాడు. సోహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే స్థితిని అతడు చేరుకుంటూ ఉంటాడు. ఈ శరీరం ఏమన్నా శాశ్వతమయ్యా, ఈ మానవ జన్మ చూడబోదామా, శరీరమా శాశ్వతం కాదు, మానవ జన్మ పాపం లేకుండా ఉండలేమా ఉండగలమా అని అనేక పాపములతో కూడింది. కాబట్టి సంసార భయనాశనమైన అవిముక్తమును మీరంతా సేవించండి అయ్యా అంటున్నాడు కుమారస్వామి. విఘ్నైరాలోడ్యమానోభియే. అక్కడ ఉన్నప్పుడు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కాశీలో ఉండేటప్పుడు అగస్త్యుడు అంతటి వాడికే విఘ్నం కలిగింది. మరి విఘ్నములు కలిగినప్పటికీ అక్కడ ఏదో జ్వరాలు వచ్చినాయో విరోజనాలైనయో ఇంకేవో జరుగుతూ ఉంటాయి రకరకాల నుంచి. మీరు ఇక్కడికి ఇంటికి రావాలి అని చెప్పి ఫోన్లు వస్తూ ఉంటాయి, మీరు మేము విడిచిపెట్టి ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా కాశీని మాత్రం విడిచిపెట్టద్దయ్యా అంటున్నాడు. ఎందువల్ల నైశ్రేయసీం శ్రియం ప్రాప్త్య దుఃఖాంతం. ఆ ఈ మోక్ష లక్ష్మిని పొంది అక్కడ ఈ సంసార దుఃఖము నుండి ఇంకా అంతమును చూస్తారయ్యా. మహాపాపౌఘశమని అనేక పాపములు గొప్ప గొప్ప పాపములను కూడా శాంతింపజేస్తుందయ్యా. పుణ్యములను అభివృద్ధి చేసేటువంటిదయ్యా. భుక్తి ముక్తిని అనుగ్రహించేటువంటిది పండితుడైన వాడు అటువంటి కాశీని ఎందుకు ఆశ్రయించకుండా ఉంటాడయ్యా. ఏమం జ్ఞాత్వా తు మేధావి నా విముక్తం చజేన్నరః. ఈ విషయాలని తెలుసుకొని బాగా గుర్తుంచుకొని కాశీని మాత్రం విడిచిపెట్టవాకండి అంటున్నాడు. అవిముక్త ప్రసాదేన విముక్తో జాయతే యత. ఆ అవిముక్త క్షేత్ర ప్రభావం చేతన అతడు విముక్తిని పొందుతూ ఉంటాడు అని. అవిముక్తశ్చ మహాత్మ్యం షడ్భిర్వక్త్రై కథం మయా వక్తుం శక్యం నశక్నోతి సహస్రాస్యోపి యత్పరం. ఆదిశేషుడికి 1000 ముఖములు ఉన్నాయి, ఆయనే చెప్పలేడు. నేను 6 ముఖములు కలిగిన నేనేమి చెబుతానయ్యా అన్నాడు. కాబట్టి ఒక ముఖం కలిగిన నేను నా శక్తి కొలది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది స్కంద పురాణే కాశీఖండే స్కంద అగస్త్య దర్శనం నామ పంచవింశతితమోధ్యాయ సమాప్త. 25 అధ్యాయాలు అయినాయండి, 26 అధ్యాయంలోనికి వస్తున్నాం. ఇక్కడ కాశీ అంటే ఆనందవనం యొక్క ఆవిర్భావం, కాశీకి ఏ ఏ పేర్లు ఉన్నాయి, అసలు ఈ విశ్వనాథుడు ఎలా ఆవిర్భవించాడు శక్తితో కూడి, మణికర్ణిక ఎట్లా ఆవిర్భవించింది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ ఈ అధ్యాయం చాలా పెద్దది. ఈ అధ్యాయంలో వస్తాయి చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి అన్నీ విడిచిపెట్టకుండా మనం చెప్పుకోవాలి. అగస్త్య మహర్షి ప్రశ్నలు వేస్తున్నారు స్వామిని, కుమారస్వామిని. వరుసగానండి, అవిముక్తమిదం క్షేత్రం కదారభ్య భువస్థలే. ఈ అవిముక్త క్షేత్రం ఎప్పటి నుంచి ఈ భూమండలం మీద ఉంది? ప్రశ్నలు ఒకటే గుర్తుంచుకోండి, రాసుకుంటే రాసుకోండి. పరాం ప్రసిద్ధిమాపన్నం మోక్షదంచ. ఎప్పటి నుంచి ఇది మోక్షాన్నిస్తూ ప్రసిద్ధిగాంచింది? ఇది ఈ మణికర్ణిక ఉన్నదే ముల్లోకములు పొది స్తుతించేటువంటిది, కొనియాడేటువంటి ఆ మణికర్ణిక మరి ఎట్లా ఏర్పడింది, అసలు దాని చరిత్ర ఏమిటి? ఈ మణికర్ణిక అసలు మొట్టమొదట్లో ఈ గంగ రాకముందు కాశీలో ఉన్నటువంటి తీర్థం ఏమిటి? వారాణసి కాశీ అని రుద్రావాసం అని అలాగే ఈ పేర్లు ఎలా వచ్చినాయి కాశీకి? అలాగే ఆనందవనమని అవిముక్తమని ఇవన్నీ ఎలా వచ్చినాయి? మహాశ్మశానం అని ఈ పేర్లు కాశీకి ఎందుకు వచ్చినాయి అని ఈ రకంగా ఒక 10 ప్రశ్నలు వేశారండి అగస్త్య మహర్షి. కుమారస్వామి అంటున్నావు, నువ్వు నాయన పెద్ద ప్రశ్న పత్రం ఇచ్చావు నాకు అన్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే సామాన్యమా, నువ్వు చాలా కష్టమైనటువంటి ప్రశ్న పత్రం నాకు ఇచ్చావు. ప్రశ్న భారో యమ అతులహ, ప్రశ్న భారం చాలా ఎక్కువగా ఉందయ్యా. అయినప్పటికీ కుంభయోనే అముమేవార్థం అప్రాక్షీత్ అంబికాహరం. నువ్వు ఏ ప్రశ్నలు వేసావో పార్వతీదేవి కూడా పరమేశ్వరుని అవే ప్రశ్నలు వేసింది. ఆయన చెప్పిన సమాధానమే నేను ఇక్కడ కూడా చెబుతున్నాను అని చెప్పి చెప్పడం ప్రారంభిస్తున్నారు కుమారస్వామి. మహాప్రళయకాలంలో మహాప్రళయం సంభవించింది. ఏం స్థావర జంగమాలు ఏమీ కూడా లేదు, అంతా కూడా అనే తమోమయంగా అజ్ఞానమయంగా ఉంది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గ్రహములు లేవు, నక్షత్రములు లేవు, చంద్రుడు లేడు, తర్వాత అహోరాత్రములు లేవు, అగ్ని పంచభూతాలు లేవు, అలాగే ఆకాశం లేదు, ఏవి జలము లేదు, అగ్ని లేదు, ద్రష్టృత్వాది విహీనంచ శబ్ద శబ్దస్పర్శ రూపరస గ్రంథములు లేవు, ఏమీ లేవు అప్పుడన్నమాట. దిక్కులు లేవు, ఈ దిక్కులన్నీ కూడా లేవు, దశ దిక్కులు ఇవన్నీ ఏమీ లేవు, భూమి లేదు, ఏమీ లేవు అప్పుడు. అలాంటి పరిస్థితిలో అంతా కూడా అంధతమంగా ఉన్నటువంటి సందర్భంలో, అజ్ఞానమయంగా ఉన్నటువంటి సందర్భంలో యచ్చృత్యా సదైకం, అక్కడ ఇప్పుడు ఉన్నది ఒక్కటేనండి, సూది కూడా దూరడానికి వీలు లేని పరిస్థితిలో అంతా కూడా అంధతమంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఒకే ఒక్క వస్తువు ఉన్నది, ఉన్నది. తత్ సత్ బ్రహ్మ, తత్సత్ బ్రహ్మార్పణమస్తుంటామే, ఆ తత్ సత్ బ్రహ్మ అని ఏదైతే చెబుతామో ఆ పరబ్రహ్మ తప్ప ఇంకా ఏదీ లేదండి అనే శృతులు చెబుతూ ఉన్నాయి. ఆ పరబ్రహ్మ మాత్రమే ఉన్నాడు అప్పుడు, ఆ నిరాకార పరబ్రహ్మ మాత్రమే అప్పుడు ఉన్నాడు. ఆయన మనస్సుకు గోచరమయ్యేటువంటి వాడు కాదు, వాక్కులకు గోచరమయ్యేటువంటి వాడు కాదు ఆ నిరాకార పరబ్రహ్మ. ఆయనకు నామరూపములు లేవు, ఆయన స్థూలము కాదు, బాగా కృషించినటువంటి వాడు కాదు, ఆయన పొట్టివాడు కాదు, దీర్ఘము కాదు, ఆయనకు అవయవాలు ఇవన్నీ ఆకారం లేదు కదండి. ఆయన తర్వాత ఇవన్నీ కూడా శృతిలో ఉన్నటువంటి విషయాలే చెబుతున్నాడు. ఆయన లఘువు కాదు, గురువు కాదు, ఇంట్లో ఇంకానే ఆయన వృద్ధి లేదు, క్షయము లేదు ఆయనకి. అభిదత్తే సచకితం యదస్తీతి శృతి పునః సత్యం జ్ఞానమనంతంచ యదానందం పరమహ. ఆయన్నే మనం ఉన్నాడు అని ఎట్ట అస్థి అని చెప్పి చెబుతున్నారు కాబట్టి ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నాను తప్ప ఆయన గురించి మనకేమీ తెలుసుకునే పరిస్థితి లేదు. అస్థి అన్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడా అంటే అస్థి అన్నారు, అందువల్ల మాత్రమే మనం ఆయన ఉన్నాడు అని చెప్పి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆయననే ఏమని చెబుతున్నారయ్యా అంటే సత్యము జ్ఞానము అనంతము అని ఆనందము అని శృతి చెబుతూ ఉన్నది. అదే మహాజ్యోతి, అప్పుడున్నటువంటిది ఒక మహాజ్యోతి ఉంది, ఒక పరంజ్యోతి ఉంది, అది సత్యమైనది, ఎల్లప్పుడు త్రికాలాబాధ్యమైంది, చైతన్యమైనది, అది అనంతమైనది, ఆనంద స్వరూపమైంది. అప్రమేయం దానికి అది ప్రమాణములున్నాయే, అనుమానాది ప్రమాణముల చేత దాన్ని ఊహించడానికి వీల్లా, చెప్పడానికి వీల్లేదు, దానికి ఆధారము లేదు. ఈ షడ్ విధములైనటువంటి వికారములు లేవు, ఆకారము లేదు, గుణములు లేవు. యోగులు మాత్రమే ఆ జ్యోతిని, పరంజ్యోతిని దర్శించగలరు. సర్వత్రా వ్యాపించి ఉన్నది, అదే కారణములన్నిటికీ ముఖ్యమైన ఏకైక కారణము. అది వికల్పరహితమైనది, కార్యములు లేనటువంటిది, మాయను లేనటువంటిది, అది ఏ ఉపద్రవములు లేనటువంటిది. యశ్చేత్తం సంవికల్పంతే సంజ్ఞా సంజ్ఞోది తస్యవై తస్య ఏకలస్య చరతో ద్వితీయచ్ఛాభవత్ కిల. ఆ ఒక్క పరబ్రహ్మ తప్ప ఇంకేమీ లేదండి, నిరాకార పరబ్రహ్మ తప్ప ఆ సమయంలో ఇంకా ఏమీ లేవు. భూమి లేదు, ఏమీ లేవు అసలు, భూమి ఆకాశాలు సూర్యుడు చంద్రుడు, ఆయన ఒక్కడే ఒక్కడున్నాడు ఆ నిరాకార పరబ్రహ్మ. రెండైతే బాగుండు అని ద్వితీయేచ్ఛ కలిగిందిటండి ఆయనకు. ఎప్పుడైతే రెండో వస్తువు కావాలి, ద్వితీయ ఇచ్ఛ ఎప్పుడైతే కలిగిందో, ఆయన ఆకారం లేనటువంటి వాడు, అమూర్తేన సమూర్తిశ్చ తేనా కల్పి స్వలీలయ, తన లీలతో ఆయన ఏమి చేశాడయ్యా అంటే ఆయన ఆకారం లేకపోయినా ఆ నిరాకారుడైనటువంటి ఆయన తన లీల చేత ఆకారమును ధరించాడు. ఆయన ఈశ్వరుడు, ఆయన విశ్వనాథుడంటే. సర్వైశ్వర్య గుణోపేత సర్వజ్ఞానమయీ శుభ సర్వగా సర్వరూపాచ సర్వదృక్ సర్వకారిణి. ఆ నిరాకారమ సాకారమైన మూర్తి ఉన్నదే సర్వ ఐశ్వర్యములతోనూ గుణములతోటి కూడింది, జ్ఞానమయమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, అంతటికీ సంచరింపగలిగినది, సర్వరూపము సర్వరూపాత్మకమైనది, సర్వమును దర్శించేది, సర్వమును చేయుటకు సమర్థమైనటువంటిది, అందరి చేత నమస్కరింపబడిది, సర్వమునకు ఆద్య అయినటువంటిది ఆ సాకార మూర్తి. పరికల్ప్యేది తాం మూర్తిం ఈశ్వరీం శుద్ధరూపిణం, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క తన యొక్క నిరాకార పరబ్రహ్మ తన యొక్క రూపమైనటువంటి సాకార రూపాన్ని సాకార పరబ్రహ్మ యొక్క రూపమును కల్పింపజేశాడు. కల్పింపజేసి ఆ నిరాకార పరబ్రహ్మ ఉన్నాడే ఆ పరంజ్యోతి, ఆయన అంతర్ధానం చెందాడు. పరాక్ష్యం యద్బ్రహ్మ సర్వగమవ్యయం అమూర్తం యత్ పరాక్ష్యం వై తస్య మూర్తిరహం ప్రియే. ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ యొక్క మూర్తియే ఇగో ఈశ్వరుడు. అర్వాచీన పరాచీన ఈశ్వరమ్మం జగుర్బుధు, అంటే ప్రాచీనులు కానీ ఇప్పటి వాళ్ళు కానీ నన్ను అందరూ కూడా ఈశ్వరుడు అని చెప్పి అంటూ ఉంటారయ్యా పండితులైనటువంటి వాళ్ళు. తదస్ ఏకలేనాపి స్వైరం విహరతామయ, ఒక్కడే ఉన్నప్పుడు నేను ఈశ్వరుడు ఒక్కడే, హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నా. స్వవిగ్రహాస్తు అయం సృష్ట స్వశరీర అనపాయిని, నా శరీరములో నుండి నన్ను విడిచిపెట్టకుండా ఉండేటువంటి ఒక శక్తిని నేను అప్పుడు సృష్టించాను నా శరీరంలో నుండి. ఆమె ఉమా, ఆమె పార్వతి. ఆమె ఈశ్వరుడి కంటే భిన్నం కాదు. ఈశ్వరుడు ఆ పరబ్రహ్మ కంటే భిన్నం కాదు. ఆ నిరాకార పరబ్రహ్మయే సాకార పరబ్రహ్మగా ఈశ్వరుడైనాడు. ఆయన శరీరంలో నుంచి వచ్చి ఆయనని విడిచిపెట్టకుండా ఆయన శరీర అర్ధభాగము అయినటువంటి ఆ శక్తియే ఉమాదేవి అన్నమాట. సవిగ్రహ స్వయం సృష్ట స్వశరీరాన పాయిని, ఆ రకంగా నేను నా శక్తిని నేను సృష్టించానయ్యా ఉమాదేవిని. ప్రధానం ప్రకృతిం త్వాం చ మాయాం గుణవతీం పరాం. ఎవరు ఇవన్నీ చెబుతున్నది? ఈశ్వరుడు ఉమాదేవితో చెబుతున్నాడు, నిన్ను సృష్టించానమ్మా, నువ్వు ప్రధానం అంటారు, నిన్నే ప్రకృతి అంటారు, నిన్నే మాయా అంటారు, నిన్నే గుణవతి అంటారు, నిన్నే పరాశక్తి అంటారు, నిన్ను నేను సృష్టించాను అని అంటున్నారు నా శరీరము నుండి. నువ్వు బుద్ధితత్వానికి జ్ఞానతత్వానికి నువ్వు జననివి, నువ్వు ఏ విధమైనటువంటి వికృతి లేనటువంటి దానివి. యుగపచ్చ త్వయా శక్త్యా సా కంకాళస్వరూపిణ మయాద్య పురుషేణ ఏతక్షేత్రం చాపి. ఆ శక్తితో కూడి కాలస్వరూపుడనైన నేను ఈ అవిముక్త క్షేత్రాన్ని సృష్టించాను అని చెప్పి చెబుతున్నాడండి. ఆ రకంగా విశ్వనాథుడి యొక్క ఆవిర్భావం జరిగింది, ఉమాదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ శక్తితో కూడి ఆయన ఈ యొక్క ఆనందవనాన్ని సృష్టించడం జరిగింది అని చెప్పి చెబుతున్నాడు. అందుకే ఇది ఈశ్వర నిర్మితం, మామూలుగా బ్రహ్మసృష్టిలోనిది కాదు. సా శక్తి ప్రకృతి ప్రోక్త సమాన్ ఈశ్వర ప్రభు. ఆ శక్తినే ప్రకృతి అంటారు. ఆ పురుషు అతడే, ఆ ఈశ్వరుడే పురుషుడు అంటాం. వాళ్లే ప్రకృతి పురుషులు అంటూ ఉంటాం. వాళ్ళు విహరించడం కొరకు ఆ ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా హాయిగా, వాళ్ళు ఆనందస్వరూపులు. ఆ ఆనందస్వరూపులైన వారు పరమానంద స్వరూపమైనటువంటి ఆ వారాణసిలో ఎంత ప్రమాణం అంటే పంచక్రోశ పరిమాణేతో 5 క్రోశుల దూరం కలిగినటువంటిది ఆ వారాణసి. తన యొక్క పాద తలము నుండి అది నిర్మితమైనటువంటిది. మునే ప్రళయకాలేపిన తక్షేత్రం కదాచిన. ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రం ఎప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరుల చేత విడువబడదు. వీళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండరు. ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. మునే ప్రళయకాలేపి నత క్షేత్రం కదాచన. ఇది కుమారస్వామి చెబుతున్నాడు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆనందస్వరూపులైనటువంటి వాళ్ళు పరమానంద రూపమైనటువంటి వారాణసిని ప్రళయకాలంలో కూడా విడిచిపెట్టరయ్యా. విముక్తం హి శివాభ్యామ్య అవిముక్తం తతో విదు. ఆ పార్వతీ పరమేశ్వరులు విడిచిపెట్టరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆనందవనానికి అవిముక్తం అని పేరు వచ్చింది. నయదా భూమి వలయం నయదా పాంసముద్భవ. అప్పటి భూమండలం లేదు, నీళ్లు లేవు, ఇంకా ఏమీ లేదు నివహరించడానికి. తదా విహర్తు మీసేన క్షేత్రమి ఏ తద్వినిర్మితం. అప్పుడు తను విహరించడం కొరకు ఈ క్షేత్రాన్ని ఆయన నిర్మించాడు. అప్పుడు భూమి లేదు, అందువల్లనే కాశీ భూమండలంలో లేదు, జలము లేదు, పంచభూతాలు ఏవీ లేవు అప్పుడు ఆ సమయంలో. ఇదం రహస్య క్షేత్రస్య వేదకోపి నా కుంభజ. ఈ క్షేత్ర రహస్యం ఎవరికీ తెలియదు, నాస్తికులకు అసలు చెప్పవద్దయ్యా ఇది. అందులో ఈ చర్మచక్షువులైనటువంటి వాళ్ళకి ఇది గోచరమయ్యే విషయం కాదు. శ్రద్ధాళువైనటువంటి వాడికి, వినమ్రుడైనటువంటి వాడికి, త్రికాల జ్ఞానమును నేత్రం ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇది దర్శి, శివభక్తుడికి, శాంతుడికి, మోక్షకాముకుడికి మాత్రమే ఈ విషయాలు చెప్పాలయ్యా. అవిముక్తం తదారభ్య క్షేత్రమితి క్షేత్రమే తదుదీర్యతే. ఈ పార్వతీ పరమేశ్వరులు విడిచిపెట్టకుండా ఉండడం చేతను దానికి అవిముక్తమని ఆనాటి నుండి పేరు వచ్చింది. పర్యంకభూతం శివయో నిరంతర సుఖాస్పదం. ఆ పార్వతీ పరమేశ్వరులకు పర్యంకం లాంటిది, అది శయనం లాంటిది, ఎప్పుడు ఇక్కడ ఉంటూ ఉంటారు. అభావ కల్ప్యతే మూఢై యదాచ శివయోస్తయో. ఆ ప్రకృతి పురుషులు ఉన్నారే, ఆ ఉమా శివుడు లేడు అని ఎవరైనా మూఢులు ఎవరైతే అంటారో అప్పుడు వాళ్ళు లేకపోతే క్షేత్రం కూడా లేనట్లు లెక్క. వాళ్ళు ఎప్పుడు శాశ్వతమైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఉన్నారు ఎప్పుడు శాశ్వతమే కాబట్టి వాళ్ళు ఈ క్షేత్రం కూడా శాశ్వతమైనటువంటిది అన్నాడు. ఇది నిర్వహణ మోక్షమునకు మోక్షమును అనుగ్రహించేటువంటి ఈ క్షేత్రం కూడా, శివాశివులు లేకపోతే ఈ క్షేత్రం కూడా ఉండదు. శివాశివులు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఈ క్షేత్రం కూడా శాశ్వతంగా ఉంటుంది. మూఢులైన వాళ్ళు మాత్రమే శివాశివులు లేరు అని చెప్పిన అంటూ ఉంటారు. అనారాధ్య మహేశానం అనవాప్తి చ కాశికాం యోగాద్యుపాయ విజ్ఞోపి న నిర్వాణమవాప్నుయాత్. ఎన్ని యోగములు మొదలైన ఉపాయములు తెలుసుకున్నవాడైనా కాశీకి వెళ్ళి ఆ మహేశ్వరుణ్ణి సేవించకుండా, కాశికను వెళ్లకుండా నిర్వాణమును పొందలేడు అంటే మోక్షాన్ని పొందలేడు. అస్య ఆనందవనన్న పురాకారి పినాకిన, అసలు మొట్టమొదటి దీని పేరు ఆనందం. ఎందువల్ల అది పరమానందకారిణి అని చెప్పి మొదట్లోనే చెప్పారు, పరమానంద రూపిణి. మొట్టమొదట్లో అది పరమానందాన్ని కలిగించేది కాబట్టి, సాక్షాత్ బ్రహ్మానంద స్వరూపము కాబట్టి, పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దానికి ఆనందమనే పేరు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ విడిచిపెట్టకుండా ఉంటున్నారు కాబట్టి ప్రళయంలో అవిముక్తం అనే పేరు ఆ తర్వాత వచ్చింది అంటున్నారు. ఆనంద కంద బీజాని క్షేత్రస్య ఆనందహేతుత్వాత్ అవిముక్తమనంతరం. ఈ క్షేత్రము ఆనందమునకు హేతువు కావటం వల్ల ఆ తర్వాత మనకు ఆనందవనం అనేటువంటి పేరు కూడా వచ్చిందయ్యా అన్నాడు. ఏమిటయ్యా ఇక్కడ, ఇక్కడ పరమానంద చేత పొందేటువంటి మోక్ష లక్షణం కలిగినటువంటిది కాశి, అందువల్ల దానికి ఆనందము అనేటువంటి పేరు వచ్చింది. మనందరికీ కూడా పరమానంద స్వరూపమైన ఆ మోక్ష లక్షణము కలిగినటువంటిది కాబట్టి, ముక్తిని అనుగ్రహించేది కాబట్టి కాశీకి ఆనందవనం అనేటువంటి పేరు కూడా వచ్చింది అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి లింగములు, సర్వలింగములు, ఎన్నో లింగాలు ఉన్నాయి, ఒక్క విశ్వనాథుడు ఒక్కడే కాదు. ఆనంద కంద బీజానామంకురాణి యతస్తత ఆనంద కంద బీజములు అండి, ఆనందమునకు మూలమైన విత్తనాలు అక్కడ ఉన్న ఒక్క అన్ని లింగాలు, కాశీలో ఉన్న లింగములు ముఖ్యంగా 50 లింగాలు ఉన్నాయండి. అవి ఓంకారేశ్వరాది 14 లింగాలు, అలాగే అమృతేశ్వరాది 14 లింగాలు, అలాగే శైలేశ్వరాది 14 లింగాలు, 3 14 42, ఇవి కాక దక్షేశ్వరాది 8 లింగాలు, ఇవి మొత్తం కలిసి 50. ఈ లింగముల వల్ల అసలు కాశీకి ముక్తి క్షేత్రం వస్తుంది. ఇవి కాక ఎన్నో లింగాలు కాశీలో ఉన్నాయి. ఈ యాత్రలన్నీ చేస్తూ ఉంటారు, ప్రథమ చతుర్దశి లింగయాత్ర, ద్వితీయ చతుర్దశి లింగయాత్ర, తృతీయ చతుర్దశి లింగయాత్ర, దక్షిణాయతన లింగ యాత్ర, అదేదంటే దక్షుడు దక్షేశ్వరుడు మొదలైనటువంటి లింగాలు, ఇట్లా అనేక యాత్రలు చేస్తూ ఉంటారు. కోట్లాది లింగములు కాశీ యందు ఉన్నాయి. ఈ లింగములన్నీ ఆనంద హేతువులు కావటం చేతను అక్కడ ఉన్న లింగములన్నీ మోక్షమునకు ఆనంద మూల బీజములు ఉంటండి, అక్కడ ఉన్నటువంటి ఆ బీజముల యొక్క అంకురములు అక్కడ ఉన్నటువంటి లింగములు అని చెప్పినట్టున్నాడు. అంటే అర్థం బ్రహ్మాత్మైక్య ఆత్మీయ లక్షణ జ్ఞానానాం తస్మిన్ ఆనందకాననే యతః సర్వాణి లింగాని అంకురాణి తజ్జనకాని అని చెప్పి చెబుతున్నాడు. అందువల్ల దీనికి ఆనంద కాననము అని, అంటే జీవబ్రహ్మ ఐక్య లక్షణము కలిగినటువంటిదిట ఆ లింగములన్నీ కూడా. అంటే మనకు జీవబ్రహ్మైక్యాన్ని కలుగజేసేవి అటువంటి లక్షణం, అటువంటి స్వరూపము కలిగినటువంటివి, అటువంటి లక్షణ జ్ఞానమును కలిగించేటువంటివి ఆ లింగములు, అందువల్ల దానికి ఆనంద కాననం అనే పేరు వచ్చింది అని చెప్పి చెబుతున్నారు. అక్కడ అన్ని లింగములు, అందుకే సర్వలింగములను సేవించాలి. ఒక్క విశ్వనాథుణ్ణి నిత్యము నిత్యము చేయవలసిన కర్తవ్యం అండి. మణికర్ణికలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించాలి, లేదంటే గంగలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించాలి. కనీసం శక్తి ఉంటే మాత్రం అన్ని లింగాలను, కాశీలో ఉన్న లింగములన్నింటినీ దర్శిస్తూ ఉండాలి. యాత్రలు చేయకుండా వ్యర్థంగా కాశీలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ గడపకూడదు. అవిముక్తమితి ఖ్యాతం ఆసీది ఇత్తం ఘటోద్భవ, ఈ రకంగా కాశీకి ఆనందవనమని అవిముక్తం అనే పేర్లు వచ్చినాయ్యా. మళ్ళీ తర్వాత ఇది మణికర్ణిక అనే పేరు ఎందుకు వచ్చిందో ఆ తీర్థాన్ని గురించి, దాని యొక్క ఆవిర్భావాన్ని గురించి కూడా చెబుతున్నాను నేను. పూర్వము ఆనందవనంలో చక్కగా హాయిగా విహరిస్తూ ఉన్నారు ఆ విశ్వనాథుడు, ఉమాదేవి, పార్వతీదేవి ఇద్దరు కూడా. ఇచ్చేత్యభూత్ కలసజ సృజ్యకోప్యపరఖిల, మన విహారానికి నిర్విఘ్నంగా కొనసాగాలి, హాయిగా మనకు ఏ విధములైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా మనం ఇక్కడ విహరించాలి. ఈ సృష్టి, ఈ పాలన, ఈ లయము ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే ఏవో వాటికి సంబంధించిన ఎప్పుడు ఆలోచనలు, రకరకాల బాధలు, మళ్ళీ అవన్నీ తీర్చడలు ఎన్నో ఉంటూ ఉంటాయి. సుఖం ఎక్కడే ఉంటుంది చింతలో మునిగినటువంటి వాడికి? కాబట్టి ఉందే ఈ వ్యాపారాలన్నీ కూడా చూడడానికి, ఈ పనులన్నీ మరొక ఆయన ఇంకొకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయనకు ఇచ్చ కలిగింది. ఆ మహేశ్వరుడికి, విశ్వనాథుడికి ఇచ్చ కలిగింది, ఇంకా మరొకరు ఉంటే బాగుంటుంది. ఇవన్నీ సృష్టి స్థితి లయములు, ఈ పాలనా వ్యవహారాలు, సృష్టి వ్యవహారాలు, లయం ఇవన్నీ చూడాలి, మొత్తం లోకాలన్నీ పరిపాలించడానికి మరొకడు ఉంటే బాగుంటుందని ఆయనకు ఒక ఇచ్చ కలిగిందండి. ఎస్మిన్ న్యస్తే మహాభారే ఆవాం స్వ స్వైరచారిణ, ఆయన్ని సృష్టించి ఈ భారమంతా ఆయనకు అప్పచెప్పేసి మనం హాయిగా ఆనంద కంద బీజము మూలములైనటువంటి ఈ ఆనందవనంలో హాయిగా విహరిద్దామనుకున్నారండి. నిర్వాణ స్నానం కుర్వహ కేవలం కాశీశాయునం, కాశీలో ఎవరైతే విశ్రాంతిని తీసుకుంటారో అంటే మరణిస్తారో వాళ్ళకి హాయిగా మనం మోక్షాన్ని ఇస్తూ ఉందాం, అదొక్కటి మన దగ్గర పెట్టుకుందాం. ఆ సృష్టించిన ఆయనకు మళ్ళీ మిగిలిన ఈ మూడు ఇచ్చేసేద్దాం, ధర్మార్థ కామములని ఆయన చూసుకుంటూ ఉంటాడు ఇక లోక సృష్టి స్థితి లయములని. మన దగ్గర ఇది ఒక్కటి పెట్టుకొని కాశీలో మరణించిన వాళ్ళకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉందామన్నాడు. సయేవ సర్వం కురుతే సయేవ పరిపాతిచ, ఆయనే సర్వం సృష్టిస్తాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే సంహరిస్తాడు, ఆయనే సర్వ ఐశ్వర్య నిధి అవుతాడా మనం సృష్టించబోయే వ్యక్తి. చేత సముద్రం ఆక్రమించే చింతా కల్లోలడోలిదం, ఇన్ని ఉద్యోగాలు పెట్టుకుంటే చింత ఎప్పుడు చింతలే కదా, ఎవరికి ఏమైందో, ఎక్కడ ఏమైందో, ఎక్కడ ఏ కష్టాలు వచ్చినాయో, ఎలా తీర్చాలో, ఈ రాక్షస బాధలు ఒకటే, ఈ లోకంలో ఎన్నో ఉంటాయి సమస్యలు, ఇవన్నీ తీర్చి ఈ చింతతో ఉంటూ ఉంటే ఇంకా మన మనస్సుకు ఏమవుతుంది, ఆనందం అనేది ఎక్కడ ఉంది, సుఖం అనేది ఎక్కడ ఉంది? అందువల్ల ఉన్నదే మనం సత్వగుణంతో ఉండాలి, అందు ఈ తమస్సంతా మనకు పోవాలి, రజోగుణం అంతా పోవాలి, ఇవన్నీ పెట్టుకుంటే ఇవన్నీ తప్పవు. అందువల్ల ఉన్నదే యస్య ప్రసాదాత్తు తిష్టావహ సుఖమానందకాననే మరొక వ్యక్తిని సృష్టించి ఈ భారమంతా ఆయనకిచ్చి ఆయన అనుగ్రహంతో మనం హాయిగా ఏ చింత దిగులు లేకుండా ఆనందంలో కాశీ ఆనందవనంలో ఇక్కడ మరణించిన వాళ్లకు మోక్షాన్ని ఇస్తూ మనం ఇద్దరం ఉందాము అని అనుకున్నారు. పరిక్షిప్త మనోవృత్త క్వహి చింతాతురే సుఖం, మనస్సు ఊరికి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే చింతతో ఉంటూ ఉంటే వాడికి సుఖమేముంటుందండి? అందువల్లనే ఈ భారం మనకు వద్దనుకున్నారు. సంప్రదార్యేతి సవిభు సర్వత చిత్స్వరూపయ తయా సహ జగద్ధాత్రియ జగద్ధాతాధ దుర్జటి. ఈ రకంగా చిత్స్వరూపిణి అయినటువంటి ఆ ఉమాదేవితో ఆ శక్తితో తన శక్తితో ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చినటువంటి వాడై ఆ జగన్మాతతో బాగా ఆలోచించి ఆ పరమేశ్వరుడు తన కుడి భాగం వైపు చూచాడు. ఎడమ భాగం వైపు చూచాడు, వామభాగం ఎడమ భాగం వైపు చూచాడు. సవ్యే వ్యాపారయాంచక్రే దృశ్యమంగే సుధామృతం అమృతమును స్రవించేటువంటి తన యొక్క దృష్టిని తన యొక్క వామభాగమునందు ప్రసరింపజేశాడు ఆ మహానుభావుడు. అప్పుడు ఆవిర్భవించాడు ఒక పురుషుడు, ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆవిర్భవించిన ఆయన త్రైలోక్యంలో సుందరంగా ఉన్నాడు, చాలా పరమశాంతంగా శాంతాకారంగా ఉన్నాడు ఆయన. తర్వాత సత్వగుణంతో కూడి ఉన్నాడు ఆయన, సముద్రంలాగా గంభీరంగా ఉన్నాడు, మంచి ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. ఆయనకు ఉపమానం ఇంకెవరూ లేరు. ఆ పురుషుడికి ఈయన ఇటువంటి వాడు అని చెప్పడానికి అలబ్ధ ఉపమానాలు ఏవీ లేవు, పోల్చడానికి ఇంకెవరూ లేరు. ఆయనకు సాటి ఆయనే అనన్వయాలంకారం అంటారు దీన్ని. ఇంద్రా నీల ద్యుతి, ఇంద్ర నీలమణుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే నీలమేఘశ్యాముడు ఆయన. ఆయన శ్రీమంతుడు, పుండరీకాక్షుడు ఆయన, చక్కటి బంగారపు ఆకారంలో ఉన్న పట్టు పీతాంబరములు రెండు ధరించాడు, రెండు పీతాంబరములు ధరించాడు. లసత్ ప్రచండ దోర్దండ యుగళద్వయరాజిత, చాలా ప్రచండంగా మనోహరంగా రెండు భుజదండములు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్కగా పద్మము ఉన్నది ఆయన యొక్క. ఉల్లసత్ పరమామోద నాభీహ్రద కుశేషయ, ఈ నాభీహ్రదములో ఒక పద్మం ఉన్నది ఆయన, పద్మనాభుడు ఆయన. ఏక సర్వగుణ ఆవాస, సర్వగుణములు ఆయనలో ఉన్నాయి, సర్వకళముల కళలకు ఆయన అనేది సర్వుల కంటే ఉత్తముడు ఆయన, ఆయనే పురుషోత్తముడు అని చెప్పి కూడా ఆయనకు నామధేయం ఉంది. తతో మహాంతం తం వీక్ష మహామహిమభూషణం, మహామహిమ సమన్వితుడైనటువంటి ఆ మహాపురుషుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి, ఆ పుండరీకాక్షుణ్ణి చూచి తన వామపార్శ్వమునందు ఆవిర్భవించినటువంటి ఆ మహావిష్ణు అన్నమాట ఆయన, ఆయన్ని చూచి మహాదేవుడు అంటున్నాడు, మహావిష్ణుర్భవ అచ్యుత, ఓ అచ్యుత నువ్వు మహావిష్ణు అనే పేరుతో పిలువబడతావయ్యా అన్నాడు. అంతటా వ్యాపించి ఉంటాడు కదా, అందువల్ల విష్ణు అచ్యుతుడు, ఆయన పదవి నుండి ఎప్పుడు కూడా చ్యుతి చెందడు. అందువల్ల ఓ అచ్యుత నీవు మహావిష్ణు అనే పేరుతో పిలువబడుతావు. మహాదే తవ నిశ్వసితం వేదాహ, నీ యొక్క నిశ్వాసమే వేదములు, నువ్వు ఆ వేదముల వల్ల సర్వము తెలుసుకుంటావయ్యా. వేద దృష్టేన మార్గేణ కురు సర్వం యథోచితం, వేదోక్తమైనటువంటి మార్గంలో ఈ సృష్టి స్థితి లయములన్నీ కూడా నువ్వు చేస్తూ ఉండని ఆ బుద్ధితత్వ స్వరూపమైనటువంటి ఆ పురుషుణ్ణికి చెప్పినటువంటి వాడై పార్వతీదేవితో పాటు ఆయన ఆనందకాననానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆనందకాననం ఆయనే సృష్టించాడు. ఆయన విహరించడం కొరకు హాయిగా ఏ దిగులు చింత లేకుండా ఈ భారమంతా ఒక పురుషుణ్ణి వామభాగము నుండి సృష్టించాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయనకి ఈ భారమంతా అప్పచెప్పేసి హాయిగా ఆనందకాననానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన తత స భగవాన్ విష్ణు మౌళవు ఆజ్ఞాం నిధాయచ, ఆ శివుని యొక్క ఆజ్ఞను శిరసావధరించినటువంటి వాడై క్షణం ధ్యానపరో భూత్వా, కాసేపు ఒక్క క్షణకాలం ధ్యానంలో నిమగ్నుడైనాడు. తపస్సు చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఇక మరి సృష్టి స్థితి లయములు చేయాలంటే ఈ కార్యములు తపస్సు చేయాలి. తపస్సు చేస్తే కానీ ఆ సామర్థ్యం రాదు. ఖనిత్వా తత్ర చక్రేణ రమ్యాం పుష్కరిణీ హరి, తన చక్రంతో అక్కడ త్రవ్యాడు. ఒక రమ్యమైనటువంటి పుష్కరిణిని, ఒక సరస్సును త్రవ్యాడు. నిజాంగ స్వేద సందోహ సలిలైహి తామపూరయత్, తన యొక్క శరీర తపస్సు చేస్తుంటే ఆ తపోగ్నికి స్వేదం ఆవిర్భవించింది. ఆ స్వేదముతో, స్వేద జలంతో ఆ పుష్కరిణిని నింపాడు. దాన్నే చక్ర పుష్కరిణి అన్నారు. విష్ణుమూర్తి తన చక్రంతో తవ్వాడు, తన స్వేద జలంతో నింపాడు. చక్ర పుష్కరిణి అంటే ఈ మణికర్ణిక రాకముందు, గంగ రాకముందు అక్కడ ఏమున్నది అని అడిగాడుగా. గంగ రాకపూర్వం మణికర్ణిక మాత్రమే కాశీలో మొట్టమొదటిగా ఉందన్నమాట ఆనందవనంలో. సమా సహస్రం పంచాశత్ తప ఉగ్రం చచారస, 50,000 సంవత్సరాలు చాలా ఉగ్రమైన తపస్సు చేశాడు అక్కడ కాశీలో శ్రీ మహావిష్ణువు. తతస్స భవా భగవాన్ ఈశో మృడాన్యాసహితో మృడ, పార్వతీదేవితో కలిసి ఆయన ప్రత్యక్షమైనాడు. దృష్ట్వా జ్వలంతం తపస నిశ్చలం మీలితే క్షణం, కన్నులు మూసుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు, ప్రకాశమానంగా ఉన్నాడు. ఆ తమువాచ ఋషికేశం మౌళి మాందోళయన్ముహు, ఆ ఋషికేశుడు చూచి, ఆ ఋషికేశుడిని చూచి ఇంద్రియములన్నిటికీ ప్రభు అలాంటి ఆ పరమ శ్రీ మహావిష్ణువును చూచి ఆ ఈ చంద్రమౌళి శిరస్కంపనం చేశాడు. ఆహా, ఏమి తపస్సు అని చెప్పి ఇట్లా శిరస్కంపనం చేశాడు. బాగా చాలా బాగుంది అయ్యా, చాలా బాగుంది అని చెప్పి. అహో మహత్వం తపస, అహో ధైర్యం చేతస, ఏమి మహత్వం నీ తపస్సు యొక్క గొప్పతనం ఏం చెప్పాలి, నీ మనోధైర్యం ఏమని చెప్పాలి, నువ్వు ఎలా ఉన్నావయ్యా అంటే ఇంధనం లేకుండానే మండిపోతూ ఉన్నావయ్యా, అగ్నిలాగా ప్రకాశిస్తున్నావు. అగ్ని మండాలంటే ఇంధన కట్టెలు ఇవన్నీ ఉండాలి, ఏమీ లేకుండానే ప్రకాశిస్తున్నావయ్యా నువ్వు. జలచే నిరంతరము జ్వలిస్తూ ఉన్నావు. ఇంధనంతో తయారు చేసిన అగ్ని కొంతసేపే, ఆ ఇంధనములు ఉన్నంత వరకే జ్వలిస్తుంది. అలం తత్వా మహావిష్ణు వరం వరయసత్తమ, ఇంకా నీకు ఈ తపస్సు చాలు కానీ వరం కోరుకోవన్నాడు. మృడస్య ఆమ్రేడితమిదం ప్రత్యభిజ్ఞాయ భాషితం, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు అన్నాడు. వరం కోరుకో నేను ప్రసన్నుణ్ణి అంటే ఆయన నిష్టలో ఉండి సమాధిలో వెంటనే మామూలు స్థితికి రాల, అందువల్ల 2-3 సార్లు ఆ రకంగా అన్నాడు. ఉన్మీలిత దృగంభోయ సముతస్థౌ చతుర్భుజ, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కన్నులు తెరిచి వెంటనే నిలబడ్డాడు. యది ప్రసన్నో దేవేశ దేవదేవ మహేశ్వర భవాన్యా సహితం త్వాంతో ద్రష్టుమిచ్చామి సర్వదా, సర్వకర్మసు సర్వత్ర త్వామేవ శశిశేఖర పురశ్చరంతం పశ్యామి యథా తన్మే తతస్తథా. నువ్వు గనక అనుగ్రహించినట్లయితే, నా యందు ప్రసన్నుడవు గనక అయినట్లయితే, పార్వతీదేవితో పాటు భవానీదేవితో పాటు ఎప్పుడూ కూడా నీవు నా ముందు నాకు దృశ్యమానమవుతూ ఉండాలి, కనిపిస్తూ ఉండాలి. నేను ఏ కర్మ చేసినా నా ఎదుట మీరు ప్రత్యక్షం అవుతూ ఉండాలి, నేను ఎప్పుడు దర్శిస్తూ ఉండాలి. మీ ఇద్దరు నాకు అన్ని కర్మలయందు ఎల్లప్పుడూ కూడా మాకు దర్శనమిస్తూ ఉండాలయ్యా, మిమ్మల్ని చూస్తూ ఉండాలి. ఇంతకంటే నాకు వరం ఏ అవసరంలా, నాకు కావలసిన వరం ఇదొక్కటే అన్నాడు. అంతేకాకుండా నీ పాదపద్మముల యొక్క మకరంద మధువును క్రోలుతూ ఉండేటువంటి ఈ యొక్క నా చేతస్సు, నా మనస్సు అనేటువంటి ఈ తుమ్మెద ఉందే, ఇంకా భ్రాంతిని విడిచిపెట్టి హాయిగా సుఖంగా ఉండాలి, నిశ్చలంగా అటువైపు ఇటువైపు మనస్సు తిరగకుండా ఈ భ్రాంతిని విడిచిపెట్టి తుమ్మెదలాగా, తుమ్మెద అటు ఇటు ఊరిగా తిరుగుతూ ఉంటుంది రొదలు చేస్తూ, అట్లా భ్రాంతిని విడిచిపెట్టి నేను నా మనస్సు నిశ్చలంగా నీ పాదపద్మముల యందు ఉండాలి అని కూడా కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, ఏవమస్తు హృషీకేశ యత్వయోక్తం జనార్దన, నువ్వేదన్నావో అదే జరుగుతుందయ్యా, నువ్వు అన్నది నిశ్చయంగా అలాగే జరుగుతుంది, నీకు మరొక వరం కూడా ఇస్తానయ్యా విను అంటున్నాడు. కోరిన దానికంటే ఎక్కువ వరాలు ఇస్తుంటాయండి మహాదేవుడు పరమేశ్వరుడు. త్వదీయశ్చ తపసో మహోపచయ దర్శనాత్ ఎన్మయాందోళితో మౌళి అహిశ్రవణభూషణ. నువ్వు తపస్సు చాలా ఉగ్రమైన తపస్సు చేశావు, నీ తపఃప్రభావానికి నేను మెచ్చి సంతోషంతో శిరఃకంపనం చేశా. అప్పుడు మణిరత్నముల చేత ప్రకాశించేటువంటి నా కర్ణభూషణం ఏదైతే ఉన్నదో శిరఃకంపం చేసేటప్పటికీ కర్ణాత్ పపాత మణికర్ణిక, నా కర్ణభూషణం ఉన్నదే మణికియుతమైనటువంటి కర్ణభూషణం, అది కాస్త పడి ఆ జలంలో చక్ర పుష్కరిణిలో పడిపోయింది. మణిభి ఖచ్చితారమ్యా తతోస్తు మణికర్ణిక. ఈ రకంగా మణుల చేత చెక్కబడినటువంటి మణిమయమైనటువంటి నా యొక్క కర్ణభూషణము ఇందులో పడింది కాబట్టి ఈ తీర్థమునకు మణికర్ణిక అనే పేరు వచ్చుగాక అని చెప్పి కూడా చెప్పారు. ఆ రకంగా ఈ చక్ర పుష్కరిణి మొట్టమొదటి పేరు, ఆ తర్వాత మణికర్ణిక అనే నామధేయం కూడా వచ్చింది. చక్ర పుష్కరిణి తీర్థం పురాఖ్యాతమిదం శుభం త్వయా చక్రేణ ఖననాతో శంఖ చక్రగదాధర. నువ్వు చక్రంతో ఖననం చేశావు కాబట్టి ఇది చక్ర పుష్కరిణి తీర్థం అని పూర్వం దీనికి పేరు. నా శిరఃకంపం వల్ల మణిమయమైన కర్ణభూషణం ఇందులో పడింది కాబట్టి నేటి నుండి ఇది మణికర్ణిక అనే పేరుతో పిలువబడుతుంది అన్నారు. మమ కర్ణాత్ పపాతేయం యదా చ మణికర్ణిక తదా ప్రభుతి లోకేత్ర ఖ్యాతాస్తు మణికర్ణిక. అప్పటి నుంచి ఇది మణికర్ణిక అనే పేరుతో పిలువబడుతూ వచ్చింది ఆ చక్ర పుష్కరిణి. ఆ చక్ర పుష్కరిణి అంటే మీరు ఆ మణికర్ణిక తీర్థంలో అక్కడ ఏదో ఒక చిన్న సరోవరంగా ఉంటే అదే అనుకుని అక్కడే మనం చేయాల్సిన పనుల. చక్ర పుష్కరిణి ఈ తీర్థాలన్నీ కూడా గంగా తీరంలో ఉన్నాయండి, చాలా తీర్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గంగ వచ్చిందో ఈ తీర్థాలన్నీ గంగలో కలిసిపోయినాయి. చక్ర పుష్కరిణి యొక్క హద్దులే గంగానది మధ్య భాగం వరకు ఉన్నది. ఇటువైపు అంటే దక్షిణ వైపు కనుక చూచినట్లయితే కేశవాదిత్యుడు ఉన్నాడు లలితాఘాట్ దగ్గర, అక్కడి దాకా ఆ మణికర్ణిక యొక్క హద్దు. ఇంకొక వైపు స్వర్గద్వార దాకా ఇంకొక వైపు ఉంది, ఇంకొక వైపు మా హరిశ్చంద్ర మండపం దాకా ఉన్నది ఉత్తరపు వైపు. ఈ హద్దుల్లోదంతా కూడా మణికర్ణిక. మనకు ఒక గుర్తు కొరకు అక్కడ ఆ మణికర్ణికని అక్కడ ఏర్పాటు చేశారు. కాశీలో రెండు మణికర్ణికలు ఉన్నాయండి, ఒక మణికర్ణికేమో కేదారఘాట్లో ఉంది. కేదారేశ్వరుడు ముందు మనకు అక్కడ ఒక కుండం కనిపిస్తుంది, దాన్ని గౌరీకుండం అంటారు. కేదారేశ్వరుడు అక్కడ హిమాలయాలలో కేదారేశ్వరుడే ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయనతో పాటు గౌరీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. గౌరీ ఒక సందర్భంలో కేదారేశ్వరుడి యొక్క కథ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. గౌరీ ఒక సందర్భంలో కొద్దిగా శివుణ్ణి తక్కువగా అంచనా వేసింది, విష్ణువే గొప్పవాడేమనుకుంది. శివ నింద కానీ శివుణ్ణి తక్కువగా అంచనా చేస్తే మాత్రం దానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు. ఆ కారణంగానే కాశీకి వచ్చి ఆ గౌరీకుండంలో అక్కడ కేదార్లోనూ గౌరీకుండం ఉంది, ఇక్కడ గౌరీకుండం ఉంది, అక్కడ హరపాప తీర్థం ఉంది, ఇక్కడ హరపాప తీర్థం ఉంది. అదే రేతో తీర్థం అంటారు. కేదార్లో ఉన్నటువంటి తీర్థాన్ని శివుని యొక్క రేతస్సు ఏర్పడి అక్కడ తీర్థం ఏర్పడింది. ఇంక పునర్జన్మ ఉండదు అక్కడ స్నానం చేస్తే, అది పాపములన్నీ హరిస్తుంది కాబట్టి హరపాప తీర్థం అన్నారు. అక్కడ గౌరీకుండం ఉన్నది కేదారేశ్వరుల్లో క్రింద, ఆ గౌరీకుండమే ఇక్కడికి వచ్చింది. ఆ హరపాప తీర్థం ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి. ఇవన్నీ గంగా వచ్చేటప్పుడు ఇక కలిసిపోయినాయి. అయితే అక్కడేమైంది, ఆమె తపస్సు చేసినప్పుడు ఆ స్నానం చేస్తుంటే ఆమె చెవి యొక్క కర్ణభూషణం ఉందే మణిమయమైన కర్ణభూషణం ఆ గౌరీకుండంలో పడింది. అందువల్ల ప్రాచీన మణికర్ణిక అని దానికి పేరు. అక్కడ ఆమె 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆమె పాపాన్ని పోగొట్టుకుంది. లక్ష్మీదేవి కూడా ఒకప్పుడు ఈ విష్ణువు గొప్పవాడని భావించడానికి గల కారణం లక్ష్మీదేవి, చిన్న కొద్దిగా ఆమె వ్యవహారం చేసింది. ఆ దోషం పోవడం కొరకు పార్వతీదేవి చేత శపింపబడి కాశీకి వచ్చింది. ఆమె ఒక కుండం ఏర్పాటు చేసుకుంది లక్ష్మీ కుండం అని, అక్కడ మహాలక్ష్మి పేరుతో అక్కడ ఉన్నది. ఆమె అక్కడ కాశీలో ఉంది, ఆమె కూడా ఈ గౌరీకుండం దగ్గర తపస్సు చేసుకుంది. కాశీలో ఉండే గౌరీకుండం ఆ కేదారేశ్వరుడి దగ్గర ఉన్నది. శివాపరాధం పోవాలంటే, శివనింద కనుక చేస్తే ఆ దోషం పోవాలంటే బ్రహ్మాండంలో మరి ప్రాయశ్చిత్తం ఇంకా ఎక్కడా లేదండి. కాశీలో పాపాలు చేస్తే పంచక్రోశి యాత్ర వల్ల ఆ పాపములను పోగొట్టుకోవచ్చు, లేదు మనం ఇక్కడ చేసినటువంటి కాశీ ప్రవేశంతో అక్కడ తీర్థములైన స్నానం చేయడం వల్ల చిన్న చిన్న పాపాలు, ఏ రోజుకు చేసే పాపాలు ఆ రోజు ఆగా ఆ తీర్థాలు సేవిస్తూ ఆ లింగములు సేవిస్తూ ఉంటే పోతాయి. కానీ శివనింద చేస్తే మాత్రం ఆ పాపం ఇంకెక్కడ, దానికి అసలు ప్రాయశ్చిత్తం లేదుగాక లేదు. అటువంటి ప్రాయశ్చిత్తం ఒక్క ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు అన్నమాట. అక్కడ మాత్రమే కేదారేశ్వరుడి దగ్గర మాత్రమే అన్నమాట. అందరూ అక్కడ అనేక మంది అక్కడ శివాపరాధం చేసిన వాళ్ళందరూ అక్కడ తరించారన్నమాట. ఆ కేదారేశ్వరుడు కాశీలో ఉన్నవాడు అంత గొప్పవాడు అనమాట. అక్కడ హిమాలయ కేదారుడు ఒక అంశతో ఉన్నాడు, మిగిలిన 10 అంశాలతో కాశీలో ఉన్నాడు. ఈ విషయం అంతా కాశీ కేదార మహత్యం అని ఇంకా మరొక పురాణంలో ఈ విషయం చాలా వివరంగా మనకు చెప్పబడుతుంది. అందువల్ల దాన్ని ప్రాచీన మణికర్ణిక అన్నారు, దీన్నేమో నవీన మణికర్ణిక. అమ్మవారి యొక్క చెవి మణికర్ణిక పడిన కారణం చేతను అది అమ్మవారి మణికర్ణిక. దీనికంటే ముందుది విష్ణుమూర్తి తపస్సు చేసినప్పుడు అప్పుడు ఈ పరమేశ్వరుడు యొక్క చెవి మణికర్ణిక పడింది కాబట్టి ఇది నవీన మణికర్ణిక అనమాట. ఇది విష్ణుమూర్తి తపస్సు చేసినప్పుడు శివుని యొక్క కర్ణభూషణం పడింది, అక్కడ అమ్మవారి యొక్క కర్ణ. ఈ రెండు మణికర్ణికలే, ప్రాచీన మణికర్ణిక, ఇది నవీన మణికర్ణిక, రెండు శ్రేష్టమైనవి. అయితే దానికంటే కూడా దీనికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. అక్కడ శివాపరాధం పోగొట్టుకోవడానికి మాత్రం ఆ గౌరీకుండం చాలా ముఖ్యమైనది. అందుకే మనం కాశీకి వెళ్ళిన వాళ్ళు క్షేమేశ్వర ఘాట్లో మెట్లు ఇట్లు ఉండవని కొందరు తక్కువగా ఉంటాయని వెళ్తారు, కేదార్ ఘాట్లో చేస్తే మంచిది. సప్తతీర్థయాత్రలో కేదార్ ఘాట్ కూడా వస్తుంది. పంచతీర్థయాత్ర ఒకటి ఉన్నది, అది కాక సప్తతీర్థయాత్ర చేస్తాం, అందులో కేదార ఘాట్ కూడా వస్తుంది. శ్రావణ మాసంలో అక్కడ ఆ తీర్థంలో చేస్తే ఎంత పుణ్యమో చూడటానికి వీల్లేదు. అమావాస్య సోమవారం వస్తే ఇంకా దాని యొక్క ప్రభావం చెప్పడానికి వీల్లేదు. కార్తీక సోమవారాలు శ్రావణ మాస సోమవారాలు కానీ పూర్ణిమ నాడు ఎంత వైభవమో, ఉదయం పూట దర్శనం కావాలంటే బాగా జనం కష్టంగానే ఉంటుంది, బాగా స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు అక్కడ గౌరీకుండంలో. అదేమో అమ్మవారి యొక్క మణికర్ణిక, ఇదేమో అయ్యవారి యొక్క మణికుండలం పడిన మణికర్ణిక. మమ కర్ణ ముక్తా కుండర కుండల పాతేనా తవాద్రి తనయా ప్రియా తీర్థానాం పరమంతీర్థం ముక్తిక్షేత్రమిహాస్తువై. అప్పుడు విష్ణు అంటున్నాడు, మీ యొక్క చెవి ఆభరణం పడింది కదా, ఆ ముత్యాలతో కూడినటువంటి మీ చెవి కర్ణాభరణం, అందువల్ల ఈ మణికర్ణిక మోక్షమును ఇచ్చుగాక మీరు అనుగ్రహించండి అని పరమేశ్వరుని అడుగుతున్నాడు. మనందరి యొక్క మేలు కొరకండి విష్ణుమూర్తి పరమేశ్వరుని కొన్ని వరాలు అడుగుతున్నాడు. ఇక వరుసగా ఆయన కొరకేమో అడగడాలి, ఆయన కావాల్సింది ఆయన పాదముల యందు భక్తిను, ఆయన వారిద్దరి యొక్క దర్శనం రెండు కావాలని అడిగి ఇంకేం కోరుకోవాలి, మన కొరకు అడుగుతున్నాడు. ఆ మణికర్ణిక కాశీలో ముక్తిక్షేత్రమవుగాక అని చెప్పి చెప్పి, కాశతే యతో జ్యోతి తనాఖ్యేయమీశ్వర అతో నామాపరంజాస్తు కాశీతి ప్రసితం విభో. విష్ణుమూర్తి అంటున్నాడు శివుడితో, ఇక్కడ వాక్కులకు కూడా అగోచరము కానిది, చెప్పడానికి వీలు లేనటువంటిది ఏ జ్యోతి ఉన్నదో పరంజ్యోతి, ఆ పరంజ్యోతి ఈ కాశీనగరం పంచక్రోశముల పరిమాణము గల ఈ కాశీ యందు సర్వత్రా నిండి ఉన్నది కాబట్టి, దానితో ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి, కాశతే అంటే ప్రకాశించుట, కాశ్యులు దీప్తో అనే ధాతువు నుంచి వచ్చింది, అందువల్ల ఈ కాశీకి ఈ ఆనందవనానికి కాశీ అనే పేరు వచ్చిందని శ్రీ విష్ణు మూర్తి అంటున్నాడు. ఈ రకంగా ప్రసిద్ధి చెందాలి అని. ఇప్పటికి మొట్టమొదట్లో ఆనందవనం, తర్వాత అవిముక్తం, ఆ తర్వాత కాశీ అనే పేరు కూడా దీనికి వచ్చింది. అన్యం వరం వరే దేవ దేయ సోపి అవిచారితం, మరొక వరం కోరుతున్నాను మీరేమి ఆలోచించకుండా ఇవ్వాలి అండి అన్నాడు. సతే పరోపకార్థం జగద్రక్షామణే శివ, పరోపకారం కోసం కడుగుతున్నా, నువ్వేమో జగద్రక్ష దీక్షుడవి, జగత్తును రక్షించాలనే దీక్ష పూనినటువంటి మహానుభావుడి నువ్వు, అందువల్ల నేను కూడా పరోపకారం కొరకు అడుగుతున్నానయ్యా. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం యత్కించిత్ జంతు సంహితం, బ్రహ్మగారి మొదలుకొని ఓ గడ్డి దుబ్బ వరకి ఏ సకలమైనటువంటి చరాచర ప్రపంచం ఏదైతే ఉందో సమస్త ప్రాణికోటి, 4 రకాల ప్రాణులు ఉన్నాయి కదండి, ఈ చతుర్విధములైనటువంటి భూతగ్రామములు ఉన్నాయి కదా, అండజం జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భిజములని చాలాసార్లు వచ్చింది ఇది. వాళ్ళందరూ కూడా కాశ్యాం తన్ముక్తి వాస్యతు, వీళ్ళందరూ కూడా కాశీలో ముక్తిని పొందుదురుగాక అని చెప్పి ఆ వరం కూడా ఈయన కోరుతున్నాడు. ఇంకానే అస్మిన్ తీర్థవరే శంభో మణిశ్రవణ భూషణే, ఈ మణికర్ణిక దగ్గర మీ కర్ణభూషణం పడిందే, ఇక్కడ మీరు స్నానం చేయండి, సంధ్యవార్చండి, జపం చేయండి, హోమం చేయండి, వేదాధ్యయనం చేయండి, తర్పణం చేయండి, పిండదానం, దేవతాపూజ, గోదానము, భూదానం, తెలదానం, హిరణ్యదానం, అశ్వదానం, దీపదానం, అన్నదానం, వస్త్రదానం, కన్యాదానం, ప్రయత్నేన అగ్నిశ్రోమాది యాగములు, ఏదైనా వ్రతం చేశారనుకోండి మీరు వ్రతాలు, ఆ వ్రతము యొక్క ఉద్యాపన మణికర్ణిక దగ్గర తీర్చాలి. మీరు చేసినటువంటి లక్షవతి వ్రతలు వ్రతాలు ఇవి ఉంటాయి, వీటి యొక్క ఉద్యాపనలు అక్కడ తీర్చాలి. వృషోత్సర్గం అని చెప్పి 12వ రోజు చేస్తూ ఉంటారు కర్మకాండలు, అది జీవించి ఉన్నప్పుడు చేసుకోవాలి. ఆబోతును అచ్చుబోసి వదిలేసేస్తారు. అది మరణించిన తర్వాత ప్రత్యామ్నాయంగా చేస్తూ ఉంటారు. ఆ వృషోత్సర్గం లింగములు మొదలైనటువంటివి, లింగములు కానీ అమ్మవారివి కానీ అయ్యవారివి కానీ విష్ణువు కానీ ఎవరైనా సరే అక్కడ విగ్రహస్థాపనలు లింగస్థాపనలు కరోతియో మహాప్రాజ్ఞ జ్ఞాత్వాయుక్షణగత్వరం. ఎందుకు ఇవన్నీ మరి ఖర్చుతో కూడినవే కావచ్చు, మన ఆయుర్దాయం ఎప్పుడు పోతుందో తెలియదు కదా. ఆ విషయం అందరూ గుర్తుంచుకోండి మనస్సులో. విపత్తిం విపులాంచాపి, ముందు ముందు మనకు ఎన్ని కష్టాలు వస్తాయో తెలియవు. మరి మరణించి ఏమి దానం చేసుకోకుండా పుణ్యకార్యాలు చేసుకుంటూ పోతే తర్వాత పరిస్థితి ఏమిటో, ఎన్ని నరకాలో, ఏ జన్మలు వస్తాయో, ఇవన్నీ బాగా ఆలోచించుకోండి. సంపత్తి మతి భంగురం, సంపద ఏమైనా ఎక్కువ కాలం ఉంటుందే, అందు ఎప్పుడు నశించేదే ఇది లక్ష్మి. అక్షయాముక్తిరే కాస్తు విపాగస్థస్య కర్మణ. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేసుకోండి, మణికర్ణిక దగ్గర ఊరికే స్నానం చేసి రావడం కాదు, మంచి కార్యక్రమాలు చేసుకోండి. సంపద శాశ్వతం కాదు, ఆయువు శాశ్వతం కాదు. ఆ కారణం చేత అక్కడ మంచి పుణ్య దానాదులు వ్రతాలు ఇవన్నీ చేసుకోండి అయ్యా. దీని యొక్క పరిణామం ఏంటయ్యా అంటే అక్షయాముక్తిరే కాస్తు విపాగస్థస్య కర్మణ. దాని ఆ కర్మకు పరిపాకం ఏంటయ్యా అంటే అక్షయమైన ముక్తి వస్తుంది. అంటే మామూలు స్వర్గానికి వెళ్ళటం అది ముక్తే మామూలుగా, లేదా సాలోక్యం ఆ లోకాలకు వెళ్ళడము ముక్తే, ఆ రూపం పొంది అక్కడ ఉండటం అది ముక్తే, ఆ సమీపంలో ఆ దేవతల యొక్క ఉండటం అది ముక్తే, అది అక్షయముక్తి కాదు. పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూమి పైకి వస్తారు, ఇక్కడ మళ్ళీ తిరిగి రావడం ఉండదు, అక్షయాముక్తి వస్తుంది మణికర్ణిక దగ్గర కనుక ఈ రకంగా చేస్తుంది. అన్యచ్చాపిజ శుభం కర్మ యదత్ర శ్రద్ధయాయుధం. ఇదంతా విష్ణుమూర్తి పరమేశ్వరుని విశ్వనాథుడిని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఏ పనైనా చేయండి, ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు, ప్రాయోపవేశం పనికిరాదు. కాశీలో చావు అన్నారు కదా అని ప్రాయోపవేశం చేసుకోకూడదు. వినా ఆత్మఘాతమీశాన త్యక్త్వా ప్రాయోపవేశనం నైశ్రేయస్య శ్రీయో హేతు తదస్తు జగతీశ్వరన్. మీరు ఇంకా ఏమి చేసినా సరే ఈ రెండు పనులు మాత్రం చేయకూడదు. ఆహారం మానే నిరసన వ్రతాలతో హాయిగా చద్దాంలే అని చెప్పి చేయకూడదు ప్రాయోపవేశాలు, ఆత్మఘాతకం చేయకూడదు. ఈ రెండు తప్ప ఇంకా ఏది చేసినా అది మీ ముక్తికే కారణమవుతూ ఉంటుంది. నాను సోచతి నాఖ్యాతి కృత్వా కాల ఒక్కటండే. మణికర్ణి దగ్గరికి వెళ్ళారు, ఈ పురాణం విన్నారు, ఆవేశంతో బాగా దానాలు చేశారు. ఏమో శాస్త్రి గారు ఏమో అక్కడ చెప్పాడు, మనం లేనిపోయింది ధనం అంతా చాలా ఇచ్చాం, అంతా చాలా ఖర్చు అయిందని పశ్చాత్తాపడతారు అనుకో, నీకు అత్యర్థ ఫలం రాదు. ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపం మరిగిరా, దుఃఖించకూడదు, ఇంత ఇచ్చానే లేనిపోయింది ఆవేశంతో అని. తదిహా అక్షయమే అక్షయతామేతు తస్యేష త్వదనుగ్రహాతో. నువ్వు కనుక అలాంటి పశ్చాత్తాపం లేకుండా ఇస్తే అది అక్షయం అవుతుంది. ఎది తవ ప్రసాదాత్ తస్యేష సర్వమక్షయమస్తు తత్తు. నీ అనుగ్రహం వల్ల సర్వము అక్షయం అవుతుంది, అక్కడ ఏది చేసినప్పటికీ అక్షయమే. యదస్తి యద్భవిష్యం యద్భూతం చ సదాశివ తస్మాదేతంచ సర్వస్మాత్ క్షేత్రమస్తు శుభోదయం. పూర్వం ఇప్పుడు ఉన్నది కానివ్వండి, ఇదివరకు ఉన్నాయి కానీ ముందు రాబోయే వాటి ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే కూడా ఈ క్షేత్రం చాలా శుభమునకు శుభోదయానికి హేతు అయినటువంటి క్షేత్రం. యదా సదా శివత్వతో నకించిద్ అధికం శివం తద్ ఆనందవనాదస్మాత్ కించిదస్మాత్ స్వధికం క్వచిత్. నీకంటే గొప్ప దేవుడు లేడు దేవతల్లో, నీకంటే గొప్ప దేవుడు లేడు. అలాగే ఆనందవనం కంటే ఇంకా పుణ్యమైనటువంటి వనాలు కానీ క్షేత్రాలు కానీ ఇంకా లేవయ్యా. ఆయన స్వరూపమే కదా, పరమేశ్వరుడు యొక్క స్వరూపమే కదా, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే కదా ఆనందవనం. వినా సాంఖ్యేన, సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకం, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి ఆ వివేకం. యోగం అంటే అష్టాంగ యోగం. తర్వాతనే అంటే ఆత్మావలోకనం అంటున్నాడు, అంటే జీవబ్రహ్మణ ఐక్యం అన్నమాట, అనుసంధానం. ఇవి లేకుండానే కాశీలో ఉన్నదే, ఇంకా వ్రతాదులు చేయకుండానే, తపస్సు చేయకుండానే, దానములు చేయకుండానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులందరికీ కూడా శ్రేయస్సు కలగాలి. శ్రేయస్సు అంటే మోక్షం కలగాలి, ఇవేమీ లేకుండానే కలగాలి అని చెప్పి చెబుతున్నారండి. శశకా మశకా కీటా పతంగాస్తరగోరగా పంచక్రోశ్యాం మృతా కాశ్యాం సంతు నిర్వాణ దీక్షిత. కుందేళ్ళు కానివ్వండి, దోమలు కానివ్వండి, కీటకములు, పక్షులు, తుర గుర్రములు, పాములు, ఏవైనా సరే, ఏ ప్రాణి అయినా సరే పంచక్రోశిలో మరణించినటువంటి, కాశీలో మరణించిన వాళ్ళు నిర్వాణ దీక్షితులు అవుతారు, అందరూ మోక్షాన్ని పొందుతారు. అయితే కొద్ది తర్వాత ఇప్పుడు నేను ఇంకో చోట చెప్పుకున్నాం, ఇతర పురాణాలలో ఉంది, భేదం ఉంటుంది. అధికారాన్ని బట్టి కొద్దిగా భేదం ఉంటుంది. సాలోక్యాలు, సారూప్యాలు, సామీప్యాలు, రుద్రపిశాచ అనుభవాలు, ఇలాంటి కొద్దిగా భేదాలు ఉంటూ ఉంటాయి. అంతే తప్ప మొత్తం మీద ముక్తి మాత్రం ఖాయం. చివరికి ముందే క్రమంగా మోక్షమే వస్తుంది. చివరికి వచ్చేటప్పుడు మాత్రం సాయుధ్య ముక్తి తప్పదు. నామాపి గృహతాం కాశ్యా సదైవాస్తు ఏనసక్షయ. కాశీ పేరు చెబితే చాలండి, హాయిగా ఇక్కడ ఉండి కాశీ కాశీ కాశీ, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభి. కాశీ కాశీ అని పేరు చెబితేనే దాలో పాపక్షయం అవుగాక. ఇదని శ్రీ మహావిష్ణువు అడుగుతున్నాడు. ఇక్కడ కలియుగం కాశీ అందు ఇదివరకు చెప్పాం, ఆ విష్ణువు అడిగాడు తర్వాతనే అది కృతయుగమైంది. ఇక్కడ ఎప్పుడూ కృతయుగమే అవుగాక, ఇక్కడ ఎప్పుడూ ఉత్తరాయణం మంచి రోజులే ఉండుగాక, ఉత్తరాయణమే అవుగాక, ఎప్పుడూ ఇక్కడ మహోదయమే అవుగాక. కాశీలో నివసించేటువంటి వారికి యాని కాని పవిత్రాన్ని సృత్యుక్తాన్ని సదాశివ తేభ్యో అధికతరం చేస్తు క్షేత్రమే తత్తిరోచన. పవిత్రములైనటువంటివి వేదములలో ఏవైతే చెప్పారో పవిత్రములైనటువంటివి అన్నిటిలోనికి ఇది అధికమైనటువంటిది. అంటే పవిత్రాణం పవిత్రం అన్నమాట విష్ణుమూర్తి యొక్క నామాలలో ఉంది, శివుని యొక్క నామాలలో కూడా చెప్పుకుంటాము. అది ఆనందవనానికి కూడా పవిత్రములలో పవిత్రమైంది, పవిత్రాణం పవిత్రమైనటువంటిది అన్నమాట ఆనందవనం. అట్లా కావాలి. చతుర్నామపి వేదానం, నాలుగు వేదాలు చదివితే ఎటువంటి పుణ్యం వస్తుందో, కాశీలో 100,000 గాయత్రి చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఇంకా కాశీలో ఫలితాలు చదువుతున్నాడు, 100,000 గాయత్రి కనుక చేస్తే. మనవాళ్ళు కొంతమంది గత సంవత్సరమే శృంగేరి మఠంలో కాశీలో 1,00,000 గాయత్రి చేశారు, అందరూ కలిసి చేశారనుకోండి, మరి మొత్తం మీద వాళ్ళు 100,000 చేసే ఉంటారు ఒక్కొక్కళ్ళు చేయకుండా. ఎందువల్లంటే 1,00,000 గాయత్రి కావాలి కదా, 1,00,000 గాయత్రి కనుక చేసినట్లయితే ఎంత పుణ్యం అంటే 4 వేదములు చదివిన పుణ్యం వస్తుందండి. శ్రద్ధగా ఊరికే కాశీ వాసం చేస్తే చాలండి, మేము డబ్బులు ఖర్చు పెట్టవలసిన పనుల శ్రద్ధ ముఖ్యం. అష్టాంగ యోగాభ్యాసేన యత్పుణ్యమపి జాయతే. అష్టాంగ యోగాభ్యాసం వల్ల ఏ పుణ్యం వస్తుందో అక్కడ ఆ పుణ్యం వస్తుంది అండి, అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. తర్వాతనే ఒక్క ఉపవాసం చేస్తే చాలండి, కాశీలో ఒక్క ఉపవాసం చేయండి, కృచ్ర చాంద్రాయణాది వ్రతములు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందండి ఒక్క ఉపవాసం. ఇతరత్రా ఉందే ఎంతో తపస్సు చేస్తూ ఉంటాం 100 సంవత్సరాలు, తతస్థు కాశ్యాం వరుషేణ భూమిశయ్య. ఇక్కడ తపస్సు అవసరం లేదు, నేలపైన పడుకుంటే దాని 1 సంవత్సర కాలం, 100 సంవత్సరాలు ఇతరత్ర తపస్సు చేసిన ఫలితం వస్తుంది. ఆజన్మ మౌనం వ్రతో యదన్యత్ర. కొంతమంది జన్మ మొత్తం కూడానే మౌన వ్రతం తీసుకుంటారు. ఏంలా మనం మౌనం మాట్లాడుతూ ఉంటే అసత్యాలు రకరకాలవన్నీ దొర్లుతూ ఉంటాయి. అందుకే కొంతమంది మహానుభావులే అప్పుడప్పుడు ఒక్కరోజైనా మౌనం వహిద్దామని చెప్పి, అప్పుడు ధ్యానము కుదురుతుంది, నిశ్చలమ ఏకాగ్రత కుదురుతుంది, ఇగో ఈ పనికి మాలినటువంటి వ్యర్థ ప్రలాపములు మాట్లాడకుండాను సరిపోతుంది. అది క్రమంగా అలవాటు చేసుకుంటే మౌనం చాలా మంచిదన్నమాట. జన్మ ప్రభృతి మౌన వ్రతం అవలంబించడం వల్ల ఎలాంటి ఫలం వస్తుందో, కాశీలో అండి 15 రోజులు మౌన వ్రతం అవసరంలా, సత్యవాక్ పరిపాలన చేస్తే చాలు, అబద్ధాలు చెప్పకుండా సత్యం చెబితే అలాంటి ఫలితం. మన సర్వస్వాన్ని ఇస్తుకుంటే, కొంతమంది సర్వస్వదానం ఉన్నదంతా ఇచ్చేస్తారు, ఎలాంటి పుణ్యం వస్తుందో. అక్కడ కాశీలో 1,000 మందికి కనుక భోజనం పెట్టినట్లయితే తద్భూయాత్ అయుతాయుతం 10,000 మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుంది అండి. ముక్తిక్షేత్రాన్ని సర్వాణి యత్సంసే సంసేవ్యోదితం ఫలం. ముక్తిక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సేవిస్తే ఎంతటి ఫలం వస్తుందో, 5 రోజులు కాశీలో ఉంటే అలాంటి ఫలితం వస్తుంది. 5 రోజులండి. పంచరాత్ర తదత్రాస్తు నిషేవ్య మణికర్ణికాం. మణికర్ణికను 5 రోజులు సేవిస్తే ఆ పుణ్యం వస్తుంది అండి. ఇంకొక రోజు అయితే ఆ మణికర్ణికలోనే అక్కడే ఉండి 3 రోజులు ఉండాలి, ఇంకా వాడి ఆ శ్రేయస్సు చెప్పడానికి వీల్లేదన్నాడు. వెళ్ళి ఏముండగలం, ఉండలేక అక్కడ. కాశీ ప్రయాగ స్నాన పుణ్యేన యత్పుణ్యం స్యాత్ శివప్రదం. ప్రయాగలో స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో, కాశీకి ఊరికి దర్శన మాత్రమే తత్పుణ్యం లభతే అంటున్నాం. కాశీని దర్శిస్తేనే ఆ పుణ్యం వస్తుంది. శ్రద్ధయ శ్రద్ధ భక్తి ముఖ్యం. కాశ్యాంత యత్పుణ్య 100 అశ్వమేధయాగములు చేస్తే ఏ పుణ్యం వస్తుందో, కాశీలోనే 3 రాత్రులు పడుకుంటే వస్తుంది. అంటే 3 రాత్రులు ఉండాలి, ఇక్కడ ఉంటే ఆ రకంగా ఫలితం వస్తుంది. తులాపురుష దానం కనుక చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో, కాశీ దర్శన మాత్రేన శ్రద్ధతో కాశీని దర్శిస్తేనే అంతటి పుణ్యం వస్తుంది అని ఈ రకంగా వరములు కోరాడండి విష్ణుమూర్తి లోకహితం కొరకు. దేవదేవో జగత్పతి ఆ విశ్వనాథుడు వాజ ప్రసన్నాత్మ తథాస్తు మధుసూదన. ప్రసన్న హృదయంతో తథాస్తు అన్నాడు. ఆ తర్వాత ఏమయ్యా విష్ణువు, ఓ మహాబాహు, ఓ జగత్ప్రభు, ఓ విష్ణు, నువ్వు చక్కగా వేదోక్తమైనటువంటి విధానంలో సృష్టి రచన చెయ్యి, ధర్మపూర్వకంగా సర్వప్రాణులను చక్కగా రక్షించు. ఎవరైనా ధర్మ విరుద్ధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా సంహరించు. అధర్మ మార్గంలో ప్రవర్తించినటువంటి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తారే, నువ్వు మాత్రం కేవలం నిమిత్త మాత్రమే వాళ్ళని సంహరించడం, వాళ్ళు చేసుకున్న పాపమే వాళ్ళని కట్టి కొడుపుతుంది, దానివల్లనే తెస్తారు, మన నిమిత్త మాత్రమే, ఎవరో చంపవలసిన పనిలా, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళనే చంపుతాయన్నమాట. మనం నువ్వు మాత్రం నిమిత్త మాత్రుడివే అవుతూ ఉంటావు అన్నాడు. అందువల్ల పాపములు చేయడం వల్ల ఎవరో ఏదో చేశారు అనుకుంటారేమో కానీ అది వాళ్ళ పాపం వల్లనే వాళ్ళకి ఆ శిక్షలు వచ్చినాయి అనుభవిస్తున్నామని అనుకోవాలి. రోగాలు కానీ శిక్షలు కానీ పడ్డావు. నువ్వు ఎప్పుడైతే మనము చెట్టుకు పండ్లు వగైరాలు పంటలు ఉన్నాయండి, పండిన తర్వాత ఏమవుతాయి, ఆ చెట్టు పండు దానంతట అదే తొడివే ఊడి కింద పడిపోతుంది. పాపములు పండినప్పుడు వాడు వాడే నశిస్తాడు అని ఉదాహరణ కూడా ఇచ్చారనమాట. ఏ చత్వాం అవమన్యతే దర్పితాః స్వతపోబలై. కొంతమంది ఉన్నారుగా హిరణ్యకశిపాదులు కానీ ఇంకా కొంత జలంధరాదులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలామంది రాక్షసులు తపోబలంతో దర్పితులై ఎవరైనా నీ జోలి గనక వచ్చినట్లయితే నేనప్పుడు ప్రభవించి వాళ్ళందరినీ కూడా చంపుతానన్నాడు. రామావతారంలో ఆంజనేయుడిగా చేసి శ్రీరామచంద్రుడికి సహాయం చేయాల, అప్పుడు నేను వస్తూ ఉంటానన్నాడు. అలాగే భారత యుద్ధంలో కూడా ఆయన సహకారం చేశాడు, అర్జునుడి పైన హనుమంతుడి రూపంలో ఉండి. శివుడు కూడా యుద్ధరంగంలో ఉన్నట్లుగా తర్వాత ఇంకో ఘట్టంలో కూడా వస్తుంది, కనిపించకుండా అదృశ్యంగా ఉండి అందరినీ లయకారుడు కదా ఆయన. ఏచ పరిణత పరిణతపాత్మాన పతిష్యంతి తథా సరే ఉపవాస ఉపపాత. ఇక్కడ ఉపపాతములు చేసినా మహాపాతకములు చేసినా కాశీ గనక వచ్చినట్లయితే ఆ పాపములన్నీ నశిస్తూ ఉంటాయన్నాడు. ఇదం మమ ప్రియం క్షేత్రం పంచక్రోశి. ఈ పంచక్రోశి పరిమాణం గల ఈ క్షేత్రం నాకు చాలా ఇష్టమైంది. ఇక్కడ నా ఆజ్ఞ తప్ప ఇంకా ఇతరుల యొక్క ఆజ్ఞ చెల్లదుగాక చెల్లదు. పునర్విష్ణుర్మయా ప్రోక్తో మృడాని శుభలోచనే పార్వతితో చెబుతున్నాడు. నేను మళ్ళీ విష్ణువుకి ఇదంతా జరిగింది, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు చెబుతున్నాడు అనమాట పరమేశ్వరుడు పార్వతీతో కాశీ మహాత్మ్యాన్ని చెబుతూ చెబుతున్నాడు. నేను మళ్ళీ ఇంకా విష్ణుమూర్తితో ఏం చెప్పానో తెలుసా? పాపినామ బిజంతూనాం అవిముక్త నివాసినం నాణ్యశాసయిత విష్ణు తేషాం శాస్తా అహమేవ చ. నేను అత్యుగ్రమైన తేజస్సుతో ముల్లోకములను కూడా భ్రమకు గురి చేస్తూ గొప్ప తేజస్సుతో నేను భ్రమణం చేస్తూ ఉంటాను, సంచరిస్తూ ఉంటాను. కాశీలో ఒకవేళ పాపం చేసినటువంటి ప్రాణులను కూడా శిక్షించేవాడిని నేనే కానీ ఇంకెవరూ కాదు అన్నాడు. కాలభైరవుడు రూపంలో రుద్రపిశాచములను తాన్ని కలిగించి శిక్షిస్తూ ఉంటాడు. కాలభైరవుడు కూడా ఆయనే కదా, ఆయనకంటే వేరు కాదు కదా. అందువల్ల ఇక్కడ అదే అన్నమాట అర్థం. నాణ్యశాసయిత విష్ణు తేషాం శాస్త అహమేవచ యోజనానాం శతస్థోపి యో అవిముక్తం స్మరేద్ధృది. కొన్ని యోజనాల దూరంలో ఉండి కాశీ కాశీ అనే అవిముక్తాన్ని స్మరిస్తే చాలండి, బహుపాతక పూర్ణోపి నసపాపై ప్రభాజ్యత. ఎన్ని పాపాలు చేసినా వాడిని పాపములు స్మృశించవు. మమ ప్రియ, ఇది నాకు చాలా ప్రియమైన క్షేత్రం. ఈ అవిముక్తమును సంస్మరి ప్రాణ సమయంలో అలవాటు చేసుకోవాలి రోజు, అప్పుడు గుర్తుకు వస్తుంది, లేకపోతే గుర్తుకు రాదు. రోజు అలవాటు లేకపోతే కొంతమంది భగవన్ నామస్మరణ ఎప్పుడు చేస్తూ ఉంటారు, శివశివానో హరిహరనో రామరామనో గోవింద గోవింద అలా నామం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం బృందావనం వెళ్తే ఎప్పుడు ఎవరు రిక్షావాడు కూడా రాధే రాధే రాధేశ్యాం రాధేశ్యాం అంటుంటాడు. కాశీ వస్తే అందరూ కూడా నమస్కారాలు నమస్కారం అండి అన్నారు, మహాదేవ 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 అంటుంటాడు. అందువల్లనే దూరంలో ఉండి నా క్షేత్రము యొక్క ప్రాణ సమయంలో నా క్షేత్రము నన్ను నా క్షేత్రాన్ని కనుక స్మరించినట్లయితే దూరగోపి అఘవానపి చెబుతున్నాడండి. వాడు దూరంలో ఉన్నా సరే, వాడు పాపములు చేసిన వాడైనా సరే, ఆ పాపములన్నిటి నుండి విముక్తుడై స్వర్గభోగములను అనుభవిస్తాడు. మరణకాలంలో కాశీ స్మరణ చేస్తే పాపముల నుండి విముక్తుడై స్వర్గానికి వెళతాడు అంతేనా. కాశీ స్మరణ పుణ్యేన స్వర్గాది భ్రష్టో హి జాయతే. ఈ కాశీ స్మరణ చేశాడు మరణ సమయంలో, ఆ పుణ్యము చేత స్వర్గభోగాలు అనుభవించి తర్వాత భూమిపైన అవతరించి ఆ తర్వాత ప్రాప్త అవి పృథివ్యాం పృథివ్యామేకరాడ్ భూత్వా ఈ భూమి ఎందు చక్రవర్తి అవుతాడు, మహారాజు అవుతాడు, లేదా గొప్ప ధనవంతుడు అవుతాడు, భోగములన్నీ బాగా అనుభవిస్తాడు. ఆ తర్వాత శివశర్మలాగానే కాశీకి చేరుకుంటాడు. ప్రాప్య అవిముక్తం తత్పుణ్య నిర్వాణ పదభాగ్ భవేత్. ఆ కాశీలో నామాన్ని రోజు ఇక్కడ మరణ సమయంలో స్మరించాడే, ఆ పుణ్యం వల్ల తర్వాత ముక్తిని పొందుతాడండి. అంటే ఇక్కడ ఉండి కాశీని స్మరించినా స్వర్గానికి వెళ్ళి భూమండలంలో మంచి ధనవంతుడుగా ఏ లోటు లేకుండా ఆవిర్భవించి చివరికి కాశీకి వెళ్ళి తారక మంత్రోపదేశం చేతను ముక్తి పొందుతాడు అంటున్నాడు. ఒకవేళ కాశీలో ఉండి నిన్న చెప్పుకున్నాం ఒకరు 18 ఏళ్ళు ఉండి అక్కడ మరణం చెందలేదు, ఏమిటి ఇంకా ఆయన పతి అంతేనా అని ఆ విషయం కూడా చెబుతున్నారు. బహుకాల ముషిత్వాత్ర నియతేంద్రియ మానస యజ్ఞత్ర విపద్యేన దైవయోగాత్ శుచిస్మితే. ఇంద్రియములు మనస్సుని నిగ్రహించుకొని పాపం చాలా కాలం కాశీలో ఉన్నాడు ఆయన మరణం కొరకు ఎదురు చూస్తూ ప్రతీక్షిస్తూ. దైవయోగం ఇంకా ఉన్నది, అనుభవం ఏదో కొంత అనుభవించాల్సింది, సుఖమో దుఃఖమో సుఖమో. ఆ దైవయోగం వల్ల ఉన్నదే ఒకవేళ మరణించినట్లయితే, కాశీలో కాకుండా వేరే మరణించినట్లయితే, సోపి స్వర్గసుఖం భూత్వా క్షితిపతీశ్వర, వాడు కూడా స్వర్గసుఖాన్ని పొందుతాడు. ముందు స్వర్గానికి వెళ్తాడండి, కాశీలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇట్లా ఉండి అక్కడ మరణించకుండా ఇక్కడికి వచ్చి మరణిస్తే స్వర్గానికి వెళుతాడు. మళ్ళీ తర్వాత పూర్వంలాగానేనండి, తర్వాత రాజు అవుతాడు, ఆ తర్వాత కాశీని పొందుతాడు. విందేత్తు నైశ్రేయసీం శ్రీయం, అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. విష్ణు అవిముక్తే సంవాస కర్మ నిర్మూలన, కాశీలో నివాసం అంటే కర్మ నిర్మూలన సమర్థమైంది. కర్మలే మన యొక్క పాపపుణ్య కర్మలే జన్మలకు కారణం, అవి ఎప్పుడైతే పోతాయో ఇంకా జన్మ అనేటువంటిదే ఉండదు. నిత్రాణం హి పవిత్రాణం నిర్వాణాయ, అంటే ఇక్కడ ఇద్దరికో ముగ్గురికో మోక్షం కలుగుతుంది కర్మక్షయమే. అంటే మిగిలిన వాళ్ళకి కలగదా అంటే కలగదని కాదు, అక్కడికి వచ్చి కూడా పాపాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు రుద్ర పిశాచి అనుభవానంతరం మోక్షం వస్తుంది. అట్లా కాకుండా మోక్షం అనేటువంటిది కొద్ది మందికే కలుగుతూ ఉంటుంది, ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉండాలి కదా. అందువల్ల ఏదో లోపాలు జరుగుతూ ఉంటాయి, అందువల్ల అని అయినా కొంతమంది అర్థం చెప్పారు అక్కడ వ్యాఖ్యానకారులు. లేదానే జీవన్ముక్తులు ఇద్దరో ముగ్గురు అవుతూ ఉంటారు, మిగిలినటువంటి వాళ్ళు మరణానంతరం తారక మంత్రోపదేశం చేత జ్ఞానమును పొంది ముక్తులు అవుతుంటారని ఈ రకాలుగా అర్థం చెప్పారు. ఇద్దరు ముగ్గురు నిర్మాణాన్ని పొందడం ఏమిటి అనే దానికి వ్యాఖ్యానకారులు ఆ రకంగా అర్థం చెప్పారు. దేవేశ క్షేత్ర మహాత్యం, విష్ణు ఒక ప్రశ్న వేస్తున్నాడండి మళ్ళీ పరమేశ్వరుని. క్షేత్ర మహాత్యం తెలియదు, తత్వం తెలియదు, కాశీ ఎందు శ్రద్ధ లేదు, కాశీలోనే మరణించాడు, వాడి పరిస్థితి ఏంటి చెప్పవను. కాశీ ప్రభావం వాడికి తెలియదు, కాశీ తత్వం తెలియదు, ఇప్పుడు మీ అందరికంటే తెలుసు, కాశీలో మరణించాడు, వాడేమవుతాడో చెప్పవన్నాడు. ఇదంతా లోకహితం కొరకండి. ఇంకా శివుడు అంటున్నాడండి, ఇతరత్రా బాగా పాపాలు చేశాడు చాలా చాలా గొప్పవి, వాడికి కాశీతత్వం తెలియదు, కాశీపైన శ్రద్ధ లేదు, కానీ కాశీలో మరణించాడు. మహిమని అనభిజ్ఞోపి క్షేత్రస్యాస్య జనార్దన తస్యయా గతిరుద్దిష్ట్యాంత. నేను చెబుతున్నాను వినవయ్యా అంటున్నాడు. ఆ మహిమ తెలియదు వాడి, కాశీ మహిమ, వాడి గతి ఏమిటో చెబుతున్నా. కాశీలో మరణించాడు, మహాపాపాలు చేశాడు ఇతరత్ర. పంచక్రోశీం ప్రవేశిద, ఏం ప్రశ్న అని వేసేది అసలు. పంచక్రోశి కాశీలో ప్రవేశంతో వాడి పాపాలు పోతాయి, ఇంకా పాపాలు ఎక్కడి వాడికి. కాశీలో ప్రవేశిస్తే చాలండి, ఈయన గణాలు ఉంటాయి, ప్రమద ఈయన గణాలు, విశ్వనాథుడి గణాలు, పాపములు రావడానికి వీళ్ళ పాపములు అక్కడే ఉండి భయపడిపోయి వీడి శరీరంలో నుంచి అక్కడే ఉంటాయి. అందుకే మళ్ళీ కాశీ విడిచి వెళ్ళకూడదు, మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. మనం కాశీ పంచక్రోశి దాటి స్టేషన్కి రాగానే మళ్ళీ మనలో ప్రవేశిస్తాయి, అందువల్ల కాశీని విడిచిపెట్టకుండా కాశీలోనే ఉండాలనేది సిద్ధాంతం. పంచక్రోశీం ప్రవిశదస్తస్య పాతక సంతతి బహిరేవ ప్రతిష్ఠేత నాంతర్నివిశతే క్వచిత్, లోపలికి ఆ పాపములు రావు. అటువంటి కథలు మనకు కాశీగణంలో ముందుకొస్తాయి. ఎందువల్ల ఆ పాపములన్నీ భయంతో వెళ్ళిపోతాయి. త్రిశూల పాశపాణీనాం గణానాం సీమచారిణం, కాశీ సరిహద్దుల్లో త్రిశూలమును ధరించి నా గణములు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళని చూసి భయపడి వెళ్ళిపోతాయి. సంస్థాయమణి ప్రవేశమాత్రాదనఘ సర్వైరేనోభి, ప్రవేశమాత్రం చేతనే పాపాలు పోతాయి. మళ్ళీ ఆ తర్వాత అది ఏం చేస్తాడు, వచ్చి మణికర్ణికలో కనుక స్నానం చేసినట్లయితే పుణ్యం వచ్చి చేస్తుంది. ప్రవేశంతో పాపాలు పోయినాయి, మణికర్ణికలో స్నానం చేస్తే పుణ్యం వృద్ధి పొందింది. సర్వతీర్థేషు సంస్నానాత్ యత్పుణ్యం తమ వాప్తితే, సర్వతీర్థములలో భూమండలం ఉన్న అందరి సర్వతీర్థములలో స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో తత్పుణ్యం ఆప్యతే సమ్యక్ మణికర్ణియ మణికర్ణి ఏకమజ్జనాత్. మణికర్ణికలో ఒక్కసారి స్నానం చేస్తే సర్వతీర్థ స్నాన పుణ్యం వస్తుంది, ఆ పాపాలా పోయినాయి, పుణ్యం వచ్చింది. విధినా తత్ర సంస్నాయ, అయితే స్నానం చేసేటప్పుడు ఇగో ఈ విధి పాటిస్తే కాస్త మంచిదండి. వెళ్ళటమును మనకేమవుతుందంటే సమస్య, 12 అవుతుంది, 12 స్నానం చేయాలి. ఆత్మారాముడు ఘోషిస్తూ ఉంటాడు, స్నానం చేయాలి. సావకాశంగా కాసేపు ఒక గంట గడుపుదామంటే సత్రాలలో భోజనం అయిపోతుంది అని భయం, మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ రావాలి, ఆకలి అవుతూ ఉంటుంది, ముసలివాళ్ళం మరీ కష్టం. కానీ విధి ప్రకారంగా చక్కగా ఇవన్నీ చేస్తే చాలా మంచిదండి. స్నానం చేసేటప్పుడే మట్టి పూసుకోవాలి. ఏదైనా వ్రతాలప్పుడు కూడా మట్టితో స్నానం చేస్తూ ఉంటారు కదా, గంగలో ఉన్న కానీ మట్టి తీసుకొని శరీరానికి అంతటికి పూసుకోవాలి. గోమయం అన్నా తీసుకుని వెళ్ళి పూసుకోవాలి. దర్భలు కూడా మనం దగ్గర ఉంచుకోవాలి. మీ ఎవరి శాఖకు సంబంధించిన వరుణ మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు దూర్వాన్ను అంటే ఉత్తరేణును దర్భలు చేతిలో ఉంచుకొని అవన్నీ ప్రోక్షణ చేసుకోవాలి. అట్లా స్నానం చేస్తే సర్వతీర్థేషు యత్ పుణ్యం సర్వదానేషు యత్ ఫలం మణికర్ణ్యాం విధి స్నాత శ్రద్ధయా తవద. విధిపూర్వకంగా మణికర్ణికలో స్నానం చేస్తే సర్వతీర్థ ఫలము సర్వదానముల ఫలం వస్తుంది. సంకల్పం చెప్పుకొని ఆ మృత్తును రాసుకొని చక్కగా విధిపూర్వకంగా అక్కడ మరి పురోహితులు ఎవరుంటే వాళ్ళకు వచ్చిన మంత్రాలతో మనం స్నానం చేయాలి. వాళ్ళని విమర్శించకూడదు, మరి అక్కడ లేరు కాబట్టి. అశ్రద్ధయాపి యస్నాతో మణి, శ్రద్ధ లేకపోయినా మణికర్ణి, శ్రద్ధ లేకుండా ఒకవేళ మణికర్ణికలో స్నానం చేశారనుకోండి, వాళ్ళు కూడా ఏంటంటే స్వర్గానికి వెళ్తారు, మోక్షం రాదు. కానీ శ్రద్ధయా, ఒకవేళ శ్రద్ధతో విధివత్తుగా స్నానం చేసి ఋషి దేవఋషి తర్పణం చేసినటువంటి వాళ్ళు ఇంకా తెల్లతోటి దర్భలతోటి ఎవలతోటి కనుక తర్పణం చేస్తే సర్వ యజ్ఞఫలాన్ని పొందుతూ ఉంటాడు. ఒకవేళ శ్రద్ధతో విధిగా స్నానం చేసి సర్వ ఉదక క్రియలన్నీ చేసి దేవతల్ని జపించి మంత్రాలు జపించి దేవతల్ని పూజించినట్లయితే సర్వ మంత్రఫలాన్ని పొందుతాడు. మౌనం ఒక్కటండి, స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. అక్కడ స్నానం చేసి నియతేంద్రుడై విశ్వేశ్వరుడు దర్శనం చేయాలి. మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించాలి. ఈ వెళ్ళేటప్పుడు ఉందే మౌనంగా వెళ్ళాడు, స్నానాలు చేసేటప్పుడు మౌనంగా స్నానం చేయాలి. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మౌనంగా ఉండాలి. ఆ విషయమే చెబుతున్నాడు. స్నానే దేవార్చనే జప్యే మలమూత్ర విసర్జనే మౌనం కురియాత్ ప్రయత్నే నా దంతధావన. స్నానం చేసేటప్పుడు మౌనంగా చేయాలి. దేవతార్చన చేసుకునేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకూడదు, కావలసినవన్నీ ముందు అక్కడ పెట్టుకోవాలి. జపంలో మాట్లాడకూడదు, మధ్యలో మలమూత్రములు మనం విసర్జించేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. తర్వాత దంతధావనం చేసుకుంటామే అప్పుడు కూడా మౌనంగా చేయాలటండి. ఈ హోమం చేసేటప్పుడు ఏదైనా హోమాలు చేస్తుంటాం, ఆ మధ్యలో మాట్లాడకూడదు. ఈ రకంగా ఉంటూ విశ్వేశ్వరుడి దగ్గరికి మౌనంగా వెళ్ళాలి. మణికర్ణికలో మౌనంగా స్నానం చేసి అక్కడ చక్కగా మంచి ఉపచారాలతో విశ్వేశ్వరుని పూజించి యావజ్జీవం శివ ఒక్క అట్లా ఒక్కసారి మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుని పూజిస్తే చాలు. ఈ విధానంలో యావజ్జీవము శివార్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. అక్కడనే మీరు న్యాయంగా సంపాదించినటువంటి డబ్బు కొద్దిగా ఇచ్చినా సరే అవిముక్తంలో వాడు మాత్రం జన్మజన్మలకు కూడా దరిద్రుడు కాదు. మీరు బాగా డబ్బు బాగా సంపాదించారు, కాశీలో మాత్రం ఏ దానము చేయరు. తర్వాత చచ్చిన తర్వాత మీకు వచ్చిన కష్టాలు చూసుకొని అరే ఇంత డబ్బు ఉన్నది, కాశీ ఇంత గొప్పది, ఇక్కడికి వెళ్ళి కూడా నేనేమి దానాలు చేయకుండా ఉన్నానే అప్పుడు ఏడవాల్సి వస్తుంది, ఏడ్చి ప్రయోజనమే ఉంది అంటున్నాడు. రమ్యాణి, అందువల్ల మీకు అందమైన రత్నాలున్నాయి, గోవులున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, వస్త్రాలున్నాయి, ఇంకా ఏవైతే ఉన్నాయో అవిముక్తంలో ఉండేవాళ్లకు ఇవ్వండి. దానివల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది. దాన ధర్మాదులు బాగా చేయండి. ఇవన్నీ కూడా మీరు ఒక్కటండి. ఎందుకు ఈ దానాలు చేయడం? విశ్వేశ్వర ప్రీతి కొరకు, మీ యొక్క ఉద్ధరణ కొరకు. మీరు ఏది చేసినా విశ్వేశ్వరుని యొక్క ప్రీణనం కొరకు. మీ ధనము విశ్వేశ్వరుని యొక్క సంతోషానికే ఉపయోగించాలి, నిధనము అంతకే. నిధనంగానే అంటే మరణంగానే, ధనంగానే న్యాయంగా కాశీలో కనుక ఈ రెండు జరిగినట్లయితే వాడు సర్వధర్మవేత్త, వాడు ధన్యుడు. కాశీలో ఉన్నాడే యోసవు విశ్వేశ్వరో దేవ కాశీపుర్యాము ఉమే స్థిత లింగరూపధర సాక్షాత్ మమ శ్రేయాస్పదం హితతు. ఆయన చెబుతున్నాడు, పరమేశ్వరుడు ఉమాదేవితో చెబుతున్నాడండి, కాశీలో లింగరూపము ధరించిన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో సర్వ నా శ్రేయస్సుకు ఆస్పదమైనటువంటి ఆ మహాభావుడు ఆ విముక్త మహా, అది ఆయన నాస్వరూపమే సాక్షాత్తు. ఆ లింగరూపధరుడైనటువంటి ఆ శివుడు ఆ లింగము నా రూపమేను అంటున్నాడు. అవిముక్త మహాక్షేత్రం పంచక్రోశ పరిమాణం గలది, అదంతా కూడా ఒక జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటిది. దాని ఆ మొత్తం కూడా విశ్వేశ్వరుడనే అనిపించుకుంటుంది. కేవలం దేవాలయంలో ఉన్న లింగమే కాదు, మొత్తం అవిముక్త క్షేత్రం అంతా కూడా విశ్వేశ్వర లింగమే. అది ఒకే చోట ఉంది కదా, ఇలా ఎలా సాధ్యమవుతుందంటే ఒక సూర్యమండలం ఒకే చోట ఉన్న అంతటా అది వెలుగులు ఎలా విరజిమ్ముతున్నదో తన కిరణాలతో సర్వత్రా కాశీ పంచక్రోశం అంతా కూడా వ్యాపించి ఉన్నది అన్నాడు. దృశ్యతే సర్వగై సర్వై కాశ్యాం విశ్వేశ్వర నిష్ప్రత్యూహ, ఎవడైతే యోగం ఏ ఆటంకములు లేకుండా యోగములు చేస్తారో కాశీలో కనుక ఆ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో కాశీలో శరీర త్యాగం వల్ల అలాంటివి వస్తూ ఉంటాయి. జితేంద్రియులై బహుకాలం తపస్సు చేస్తే ఏ ఫలం వస్తుందో కాశీలో ఒక్క రాత్రి పూట ఉంటే అలాంటి ఫలితం వస్తుందని, ఎవరైతే కాశీ ప్రవేశం వల్లనే వాడికి మహిమ తెలియకపోయినా శ్రద్ధ లేకపోయినా పాపాలన్నీ పోయి అమృతత్వాన్ని పొందుతూ ఉంటాడు. కృత్వాపి ఏనా, ఒకవేళ బాగా పాపాలు చేసి భయంకరమైనటువంటి పాపాలు చేసి ఏదో కాలం వల్ల అక్కడ కాశీకి ప్రవేశించి శరీరం గనక విడిచిపెట్టినట్లయితే కాశీలో తర్వాత వాడు కూడా నన్నే పొందుతాడు భైరవ పిశాచ అనుభవ, తరువాత కాశీకి వచ్చిన వాడికి ఎప్పుడు కూడా పతనం అనేది లేదు, కొద్ది ఆలస్యంగా ఒకటి రెండు మూడు జన్మల్లో ఖచ్చితంగా అయి తీరుతుంది. వినా మమ ప్రసాదం వై కాశీ, అసలు నా అనుగ్రహం లేకపోతేనే కాశీకి రాడు, కాశీకి వచ్చాడంటేనే నా అనుగ్రహం, కాబట్టి ఎలాంటి వాడైనా కాశీకి వస్తే ముక్తి పొంది. వినాబద్ధనం విశాలాక్షి దినకృత్కహి వచ్చేదే, ఓ విశాలాక్షి సూర్యుడు లేకుండా దినకృత్తు, సూర్యుడు లేకుండా పగలు ఎలా ఏర్పడుతుంది, సూర్యుడు ఎలా జరుగుతుంది, కనుక నేను లేకుండా ఇక్కడ కాశీలో అజ్ఞానం అనేది ప్రాప్తించనే ప్రాప్తించదు, మోక్షం అనేది ప్రాప్తించనే ప్రాప్తించదు. అప్రాప్య కాశీం కో దేవి నిరంతర సుఖం లభేత్, కాశీ రాకుండా ఏదో తాత్కాలిక సుఖాలు రావచ్చు, శాశ్వతమైన పరమసుఖం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాదులు కూడా ప్రకృతి సంబంధమైన పాశములతో నిరంతరం బంధింపబడుతూ ఉంటారు, 24 పాశములతో త్రిగుణములతో వాళ్ళందరూ కూడా కంఠే బద్ధ విముచ్యంతే, వాళ్ళు కాశీకి రాకుండా ఎలా ముక్తిని పొందుతూ ఉంటారు? యోగం చేద్దామంటే మధ్యలో అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి, అది తపస్సు అంటే అది అంత కష్టంతో సాధ్యమైనటువంటిది, యోగం ఉంటే అది మధ్యలో భ్రష్టం అవుతూ ఉంటుంది, తపోభ్రష్టులు అవుతూ ఉంటారు, పోని గర్భంలో ఉందామా మాటిమాడిగి పుడుతూ తస్తూ ఉందామా, ఆ గర్భవాసం మలమూత్రముల యొక్క మధ్యలో మనం నానా కష్టాలు పడుతూ క్రిమికీటకాదుల చేత బాధింపబడుతూ ఉండాలి. ఒకవేళ కాశీలో పాపం చేసినా కాశీలోనే మరణించినట్లయితే రుద్రపిశాచమై మళ్ళీ తర్వాత ముక్తిని పొందుతాడు. కాశీలో మరణించినటువంటి జంతు లకి వాళ్ళు దైవయోగం వల్ల పాపకృతం పాపములు చేసినప్పటికీ వాళ్ళు నరకంలో మాత్రం పడదు. కాశీలో పాపములు చేసిన వాళ్ళకి శిక్షించేవాడని శాసకుడను నేనే కాలభైరవ రూపంలో. కాయం విజ్ఞాయ సాప కాయం, ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే అనే విషయాన్ని తెలుసుకోండి. మళ్ళీ గర్భంలో పడితే ఆ 10 మీ ఎంత అనుభవించాలో లోపల అది కూడా ఆలోచించుకోండి. రాజ్యమైనా సరే ఎంత మహారాజ్యమైనా అది విడిచిపెట్టి కాశీకి వచ్చి మీరంతా సేవించండి అయ్యా. అతర్కితం సమభ్యేచ్ఛ యమదూతాస్సుధారణ, మీరు ముందుగానే ఊహించుకోండి ఆ యమదూతలు చాలా భయంకరం వాళ్ళ అయినటువంటి వాళ్ళు, వాళ్ళ పాశాలతో మిమ్మల్ని బంధిస్తారు కొడతారు, ఆ పని చేయకముందే వచ్చి కాశీని సేవించండి అయ్యా. నా పాపేభ్యో భయం యత్ర, కాశీలో పాపముల భయం లేదు, యముని వల్ల భయం లేదు, గర్భవాస భయం లేదు, కాశీని వచ్చి ఆశ్రయించండి అయ్యా. ఇవాళ రేపో ఎల్లుండో మరణం తప్పదయ్యా, కాబట్టి ఆలస్యం చేయవాకండి, ఆ మరణం రాకముందే కాశీని ఆశ్రయించండి అయ్యా. ఒకవేళ మరణమే గనక వచ్చినట్లయితే మీరు కాశీ వద్దాం అనుకుంటారు, పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు, ఈ లోపల మరణం వచ్చింది, మళ్ళీ మీకు పునర్జన్మ పునర్ మృతి మళ్ళీ గర్భవాసం ఏమి, తస్మాత్ కాశీం శ్రీ, అందువల్ల పండితులైన వారు కాశీకి రండి అయ్యా. పుత్రక్షేత్ర కళత్రాణ, ఈ భార్య ఈ బిడ్డలు ఈ క్షేత్రాలు ఈ ఆస్తులు మీ వెంట వచ్చేవి కాదయ్యా, ఇవన్నీ కూడా మీరు చేసిన పుణ్యమే వస్తుంది, ఆ వైష్ణవి మాయ మిమ్మల్ని మోహింపజేస్తుంది, కాబట్టి ఉన్నదే సంసారమును నశింపజేసేటువంటి ఆ ఏకైకమైనటువంటి కాశీని మీరంతా ఆశ్రయించండి అని చివరిసారిగా ఒక్క పద్యం చెప్పి ముగిస్తూ ఉన్నారు. దూరం మే మరణం యువాహ మధురాధార్యన్న చిత్తే, నాకు ఇంకా ఇప్పుడు 30 40 50 జ్యోతిష్యుల వారు చెప్పారు నువ్వు 100 బ్రతుకుతావా, కాబట్టి ఇంకా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి నేను కాశీని చూద్దామని ఆలోచన చేయవాకండయ్యా. శ్రోతవ్యో నిహృతం కృత అంత మహిషగ్రైవేయ ఘంటారవ, ఆ యమధర్మరాజు వాహనమైనటువంటి దున్నపోతు యొక్క మెడలో కట్టినటువంటి ఘంటానాదం వింటూ ఉండండి, ఎప్పుడు వస్తుందో తెలియదు మీ మీదకి ఆ యమధూతలు ఎప్పుడు వస్తారో ఆ ఘంటానాదాన్ని వింటూ ఉండండి, మృత్యువు సమీపిస్తున్నది, ఘంటానాదం దగ్గరికి వస్తేనేగా వినిపించేది యముడు, కాబట్టి యముడు చాలా దగ్గరలోనే ఉన్నాడు, మనకు ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఈ విషయాన్ని మీరంతా గుర్తించుకోండి. నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘట అమపాప్య హిత్వాదృతం, కాబట్టి మీరందరూ కూడానే వార్ధక్యం రాకముందే ఇంకా సమీపించకముందే ఏమి కష్టం లేకుండా హాయిగానే కాశీకి రండయ్యా, విశ్వనాథుడి పట్టణమైనటువంటి కాశీకి మీరు రండి అని చెప్పి ఈ రకంగా కుమారస్వామి వారు అగస్త్యుల వారికి కాశీ విశేషాన్ని, మణికర్ణిక యొక్క ఆవిర్భావాన్ని ఇవన్నీ కూడా చెప్పారు. అగస్త్యస్య పురస్సూత కథయిత్వా కథామివం, ఈ రకంగా అగస్త్యుడికి వివరించి సర్వప్రాప ప్రశమని పునఃస్కంద వాచ, ఇది సర్వపాపములను నశింపజేసింది అలాంటి కథను చెప్పి ఇంకా ఆయన ఉపరమించాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ రేపు ప్రారంభిస్తున్నాడు. ఇది స్కందపురాణే కాశీఖండే మణికర్ణికాఖ్యానన్నా షడ్వింశోధ్యాయ సమాప్త. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వదా సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, అధర్మస్య నాశోస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. ఓ నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.